गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः परब्रह्म तस्मै श्रीगुरवे नमः ज्ञानमूलम् पूजामूलम् मन्त्रमूलम् गुरुवाक्यम् मोक्षमूलम् गुरुकृपा गुरुदेवो महेश्वरः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ श्रीगुरुभ्यो नमः ॐ श्रीनानपरमात्मने नमः
थैंक यू रिश्मा ॐ श्रीनानपरमात्मने नमः ఈరోజు మన వైజాగ్ సుజాత ఆంటీ మాట్లాడతారండి. వైజాగ్ సుజాత గారు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు భక్తుల్లో. సో ప్రత్యేకం ఇంట్రొడక్షన్ అవసరం లేదు, కానీ ఒక ఐ మీన్ అందరి గురించి చెప్పే ఆంటీ గురించి మనం స్పెసిఫై చేయాలి కాబట్టి సుజాత ఆంటీ చూడగానే మనకి ఆవిడ ఫ్రెండ్ అనిపించేస్తుంది. అది అందరికీ ఐ మీన్ దట్ ద కామన్ పాయింట్ ఏంటంటే ఎప్పుడూ నవ్వుతూ ఓపెన్ గా, అంటే లోపల బయట అనేది అసలు ఆంటీకి తెలియదు, బహుశా ఐ మీన్ పుట్టుకతోనే తెలియదేమో, ఎందుకంటే అంత సహజంగా ఉంటారు ఆవిడ. అంటే ఎంత ఓపెన్ అంటే ఇంకా లోపల ఆవిడకి ఇంకేమీ ఉండదా అనిపిస్తుంది, ఎంప్టీగా ఉంటేనే అలా ఉంటారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ హృదయంలో ఏముందో అదే ఆవిడ మనసులోకి వస్తుంది, ఆ మనసులోకి వచ్చిందే మాట రూపంలో వస్తుంది. ఆ అంటే మన తలంపు, మన మాట, మన వాక్కు, మన క్రియ ఒకటిగా ఉండాలని నాన్నగారు అంటారు కదా, అలా ఆంటీ విషయంలో ఇది చాలా ట్రూ అనిపిస్తుంది. అంటే ఎక్కడ వంచన ఉండదండి. ఐ మీన్ ఇప్పుడు యాక్చువల్ గా చాలా సార్లు సుజాత ఆంటీని అడిగితే ఒకటే అన్నారు సుజాత, ఏంటంటే అలా కాదు ముషో, ఎప్పటికైనా డెఫినెట్ గా నేను చెప్తాను, కానీ ఏంటి అంటే ఇక్కడ ప్రస్తుతం నేను వ్యవహారంలో ఉండి నాన్నగారి మోడ్ ఆ సబ్జెక్ట్ మోడ్ లో లేను కదమ్మా, న్యాయం చేయలేనేమో, సో నిజంగా పర్వాలేదు అనిపించినప్పుడు నేను డెఫినెట్ గా నీకు చెప్పి మాట్లాడతానమ్మా ప్లాట్ఫామ్ లో అన్నారు. ఐ మీన్ షీ వాస్ సో ట్రూ అనమాట. అంటే ఆవిడ లోపల ఏదైతే గోత్రం అవుతున్నారో అది యాజ్ ఇట్ ఈస్ గా వ్యక్తం చేస్తారు, ఎక్కడా కూడా డిసెప్షన్ ఉండదు. సో అది అంటే ఒక్కొక్క భక్తులకి ఒక్కొక్క బ్యూటిఫుల్ క్వాలిటీ ఉంటుంది. ఆ సుజాత ఆంటీలో మాత్రం అంటే యునీక్ ఫీచర్ అనమాట, ఓపెన్ గా ఉండి ఏది ఉంటే అది మాట్లాడతారు. ఐ మీన్ అర్థం అనమాట, అంటే గ్లాస్ ట్రాన్స్పరెంట్ అనమాట ఇంకా. అండ్ ఇంకొకటి, యాక్చువల్ గా నాన్నగారు సుజాత గారిని ఒక సందర్భంలో అన్నారు ఏమని, సుజాత మనసు బంగారం అని. సుజాత మనసు బంగారం అంటే వెంటనే సుజాత అంటే మనం అయితే నాన్నగారు అనగానే ఎంతో కొంత ఆనందమో లేకపోతే ప్రైడో పొందుతాం ఆ మాటకి. అంటే మన పైకి అనకపోయినా, పైకి మనం అది కాదు నాన్నగారు అని అన్నా కూడా, లేకపోతే మౌనంగా ఊరుకున్నా కూడా మనకి ఎంతో కొంత సూక్ష్మంగా ఏదో వికారం రాకుండా ఉండదు. సుజాత అంటే వెంటనే అన్నారంట బంగారపు సంకెళ్ళా నాన్నగారు అన్నారంట. సో అంటే ఆవిడ ఎప్పుడూ సబ్జెక్ట్ లోనే ఉంటారు కూడా. ఎందుకంటే ఆవిడ ఎప్పుడు కూడా భగవద్గీతని సమన్వయం చేసుకుని జీవించడం ఆవిడ లైఫ్ పొడుగునా ఉంది. ఆవిడ అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది వాస్తవం, ఎందుకంటే మన కళ్ళే ఎదురకుండా ఆవిడ జీవితంలో కనిపిస్తూ ఉంటుంది అది. సో చాలా హ్యాపీగా ఉంది నాకు ఈరోజు ఎందుకు అంటే. అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే ఆరాధన సందర్భంగా సుజాత ఆంటీ మాట్లాడడం కూడా చాలా విశిష్టత నాకు. ఎందుకు అంటే నాకు బాగా గుర్తు సుజాత ఆంటీ, నాన్నగారు ఫస్ట్ టైం హైదరాబాద్ అడ్మిషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్ వరకు కూడా అడ్మిషన్స్ అన్ని కూడా వైజాగ్ లోనే అవ్వడం జరిగింది. సో ఆ వైజాగ్ అయినప్పుడల్లా కూడా లైక్ సుజాత ఆంటీ, షర్మిల వీళ్ళందరితో మాట్లాడుతూ నాన్నగారు ఎప్పుడు మెన్షన్ చేసింది ఏంటి అంటే, మీరు ఎంత బాగా చూసుకుంటున్నారమ్మా పిఎస్ఎన్ రాజు గారిని. అండ్ భక్తులందరికీ తెలుసు కదా పిఎస్ఎన్ రాజు గారు నాన్నగారు చిన్నప్పటి నుంచి స్నేహితులు, క్లాస్మేట్స్, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఆల్ త్రూ. అండ్ స్నేహితులు గానీ ఉండిపోయారు చివరి వరకు. అంటే గురు భావన వచ్చినా కూడా పిఎస్ఎన్ రాజు గారికి నాన్నగారు ఆయన ఎప్పుడు చాలా క్లోజ్ స్నేహితుల్లా చూశారు. సో సుజాత ఆంటీ అత్తగారింటికి రావడమే అంటే పెళ్లితోనే నాన్నగారు ఫోన్ లోకి వచ్చేయడం జరిగినట్టుంది. ఎనీవే మనం సుజాత ఆంటీ మాటల్లో విందాం అదంతా. సో నాన్నగారు ఫస్ట్ వైజాగ్ వెళ్ళడం కూడా పిఎస్ఎన్ రాజు గారి ఇంటికే వెళ్ళడం జరిగింది. అండ్ లాస్ట్ రోజుల్లో సుజాత ఆంటీ వాళ్ళు ఆ పిఎస్ఎన్ రాజు గారిని పువ్వుల్లో పెట్టి చూసుకున్నారు. ఐ మీన్ అంటే చాలా చాలా అంటే ఇంకా ఐ మీన్ ఎక్కడ ఏ రకమైన డిస్కంఫర్ట్ లేకుండా బెడ్ రిడెన్ గా ఆయన చాలా కాలం ఉన్నా కూడా రవ్వంత కూడా ఆయనకి నొప్పి కలగకుండా అంత సీవియర్ కండిషన్ లో కూడా ఫ్యామిలీ అంతా ఎఫెక్షన్ చూపించి చాలా బ్యూటిఫుల్ గా పంపించారు. సో నాన్నగారు అనేవారు ఏమనంటే, పిఎస్ఎన్ రాజు గారిని చూసుకున్నట్టు పిఎస్ఎన్ రాజు గారికి గడిచినట్టు మా గడవదేమోనమ్మా అని. అండ్ ఫస్ట్ టైం వైజాగ్ లో నాన్నగారు హాస్పిటల్ లో అడ్మిషన్ అయినప్పుడు చూడ్డానికి పాపం సుజాత అంటే ఎప్పుడు ఏంటి అంటే, జనరల్ గా ఫ్యామిలీ అంతా కూడా నాన్నగారు ఎట్టి పరిస్థితుల్లోనే మనం ఇబ్బంది పెట్టకూడదు, ఆయన ఎక్కడున్నా పర్వాలేదు మనం చూసి వచ్చేద్దాము. సో ఆయన కొంచెం బాగాలేదు, కొంచెం డిస్టెన్స్ లో ఉండాలి, ఎవరు వద్దు అంటే అవుట్ రైట్ గా రావడం మానేసేవారు. సో వారంలో ఒకటి రెండు సార్లు ఎప్పుడన్నా కుదిరినప్పుడు ఒక 5 మినిట్స్ కనిపించి వెళ్ళిపోదాం అన్నట్టు, అంటే మోస్ట్ డిగ్నిఫైడ్ బిహేవియర్ అనమాట, ఐ మీన్ రిఫైన్డ్ బిహేవియర్. సో అలా ఒకసారి ఫస్ట్ అడ్మిషన్ అయిపోయే టైం, అదే అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ రేపు ఎల్లుందో అనగా మన సుజాత, షర్మిల, భవానీ నాన్నగారిని చూడడానికి వచ్చారు. నాకు ఇప్పటికీ అది ప్రింట్ చేసినట్టు ఆ మెమరీ నాకు గుర్తుంటుంది. ఎందుకు అంటే అలా జరిగింది తర్వాత ఏమన్నారంటే నాన్నగారు, అమ్మ మేము కొంచెం మాకు ఇంకా హెల్త్ మెల్లమెల్లగా తేడా వస్తోంది, మీ చేతులతోనే నన్ను పంపదిరిగానమ్మా అన్నారు. అది ఆంటీకి గుర్తుందో లేదో తెలియదు, షర్మిల భవానీకి కూడా గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ నేను పక్కన ఉన్నాను, ఇది మాత్రం నాకు స్టాంప్ కొట్టినట్టు మైండ్ లో పడిపోయింది. అప్పుడు సుజాత ఆంటీ ఒక మాట అన్నారు, ఏమన్నారంటే, నాన్నగారు మిగతావన్నీ అప్రధానం, మీరు ఆరోగ్యంగా సౌకర్యంగా సుఖంగా ఉండాలి నాన్నగారు, ఎంతకాలం ఉంటే అంతకాలం, మేము మీ నుంచి ఏమీ ఆశించాం, ఓన్లీ థింగ్ మీరు మాత్రం సుఖంగా హ్యాపీగా ఆరోగ్యంగా మాత్రం మీరు ఉండాలి నాన్నగారు అన్నారు. సో ఇంత మొహం అయిపోయింది నాన్నగారిది. అంటే ఆయన ఆరోగ్యము, ఆయన సౌకర్యం కోరుకున్నారు. అక్కడ డ్యూరేషన్ ఎంత స్పాన్ నాన్నగారు ఉంటారు, లేకపోతే ఎంతకాలం మనకు అవైలబుల్ గా ఉంటారు, ఎప్పుడు కూడా వెల్విషింగ్ టు ఎవ్రీబడి అనమాట. సో ఈ రోజు ఆంటీ మాటల్లో మనం నాన్నగారి గురించి, ఆవిడ అనుబంధం గురించి, ఆవిడ సబ్జెక్టు మనం వినడం, దిస్ ఇస్ అ గ్రేట్ ప్రెషర్. ఎందుకంటే ఆయన అన్నట్టుగానే ఆఖరిని వైజాగ్ లోనే అడ్మిషన్ జరిగింది. వైజాగ్ షర్మిల వాళ్ళ ఇంటికి వెళ్ళి వారం రోజుల నుండి అక్కడి నుంచి జిన్నూరు వచ్చి వైకుంఠ ఏకాదశి రోజు ఆయన బాడీ విడిచిపెట్టడం జరిగింది. సో ఆయన అన్నట్టుగా అంటే 3.5 ఇయర్స్ క్రితం చెప్పిన మాట ఆయన నెరవేర్చేశారు. అంటే వంపుగా ఊరికే అన్నారు, మీ చేతులతో నన్ను పంపిదిరిగానమ్మా అన్న మాట అది వాస్తవం అవుతుందని నాకు అప్పుడు అర్థమైంది అనమాట. సో ప్రతి దానికి వెనకాల ఈశ్వరుడి ప్రణాళిక ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అంటే ఎలా ప్రణాళిక ఉందో అలా జరుగుతూ వెళ్తుంది. నాన్నగారి మాట ఏంటంటే, మనం మనసులో ఎలా ఉన్నాం, మన సంకల్పం ఎలా ఉంది. సో అది ఊరికే ఆ మనిషితో చెప్పించడానికి ఆ మాట అంటూ ఉండేవారు. అండ్ సుజాత అంటే ఎప్పుడు కూడా ఓపెన్ గా, స్వేచ్ఛగా, ఉన్నది ఉన్నట్టుగా, 100% వెల్ విషర్ గా, ఎంత బ్యూటిఫుల్ గా నిండుగా మాట్లాడేవారంటే నాన్నగారితోటి, అది వినడానికి ముచ్చటగా ఉండేది, ఆ దృశ్యం చూడడానికి ముచ్చటగా ఉండేది. సో ఇంకెక్కువ టైం నేను తీసుకోకూడదు. సుజాత అంటే ఫస్ట్ మీ పరిచయం నాన్నగారితో మొదలు పెట్టి మెల్లమెల్లగా తర్వాత మీ కంఫర్ట్ జోన్ లో ఎలా మీకు ఎలా బాగుంటే అలాగా సబ్జెక్టా లేకపోతే అనుభవం మీరు చెప్పుకుంటూ లైక్ ఆరాధన సందర్భంగా మాట్లాడండి ఆంటీ.
అలాగేనమ్మా, అరుణాచల శ్రీ రమణ రూప శ్రీ నాన్న గురుదేవ, ఓం నమో భగవతే శ్రీ రమణాయ, శ్రీ నాన్న పరమాత్మనే నమః. ప్రియమైన ఆత్మ బంధువులారా, మన నాన్నగారికి, మన భక్తులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. అందరినీ చూసి చాలా రోజులయ్యింది, అయినా చూడకపోయినా కానీ అందరూ చక్కగా మాట్లాడి నాన్నగారితో ఉన్న అనుబంధాన్ని అన్నీ చెప్పి, నాన్నగారు మన అహంకారాన్ని ఎలా బయటికి స్వీట్గా సఫరింగ్ లేకుండా తీసేస్తున్నారో, ఆయన మీద ప్రేమ ఎలా కలిగిస్తున్నారు, ఆ వర్క్ ఆయన దేహం ఉన్నప్పుడు లేనప్పుడు కంటిన్యూ అయిపోతుంది అన్న దానికి నిదర్శనమే ఈ సత్సంగాలు అండ్ మన జీవితంలో మనం వెళ్ళే ప్రాసెస్ కూడాని. మనతో పాటే మన నాన్నగారు ఉన్నారు అన్నది తెలియటానికి ఏంటంటే మన మన లోపాలు మనకి చూపిస్తూ సఫరింగ్ లేకుండా వాటిని తీసేస్తూ లోపల ఉన్న ఆనందాన్ని శాంతిని మనం మర్చిపోతున్నా సరే మనం మరవకుండా చేస్తూ నడిపిస్తున్నారు అన్న దానికి అసలు డోకా అనేది అసలు లేనేలేదు. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి ఏంటంటే ఇంట్లో వచ్చే పరిస్థితులు అవి పెద్ద వచ్చేసినవి కాదు, అవి తట్టుకునే శక్తి లేక ఒక్కొక్కసారి గురువు మాట వినకుండా మొండిగా మన వాసన వెనకాల వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి ఆ అశాంతి ఏంటో తెలిసాక, బాబాయ్ ఏంటి ఇలా జీవిస్తున్నావు, దీనికి కారణం ఏంటి, మన నాన్నగారు ఏం చెప్పారు, ఈ అన్నిటికి బయట కాదు మన మనసే మనకు కారణం అనమాట, ఉండవలసినంత భక్తి వినయం లేక ఇలా పేలిపోతున్నాం, ఇటువంటి జీవితం జీవించకూడదు, ఇలాగైతే మనం నష్టపోతాం అని చెప్పి మళ్ళీ ఆ గురువుగారి గ్రేసు గైడెన్సే వెనక్కి ఎప్పటికప్పుడు తిప్పుతూనే ఉంటుంది. ఆ వాసన బయటకు వెళ్ళిపోయి అశాంతి పొంది అప్పుడు దానికి శాంతి విలువ తెలుస్తుంది, అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. ఏంచేతంటే మనం అందరం కూడా నాన్నగారి బిడ్డలం కాబట్టి మనం అందరం ఈ దీని అంతటికీ కూడా మనం అందరం కూడా వారసులమే. అయితే ఉష చాలా ఎక్కువ చెప్పేసింది, తనకు పైనవే కనపడతాయి కానీ లోపల ఎన్ని వాసనలు ఉన్నాయో నేను ఎలా ఉంటానో నాకు తెలుసు ఉష కంటే ఎక్కువగా. అదే ఆ రోజు అలా అడిగినట్టున్నాను, నాకు గుర్తులేదు నాన్నగారు ఆరోగ్యంగా ఉండాలని. ఎప్పుడు అలాగే అనుకునేవాళ్ళం నాన్నగారు ఆరోగ్యంగా ఉండాలని, కానీ నాన్నగారు పడిన బాధలు నాకు ఎప్పుడు ఎందుకో గుర్తొస్తాయి, బాబాయ్ ఎంత బాధపడిపోయారా అనిపిస్తుంది అనమాట. ఆవేళ హాస్పిటల్లో మీరు ఆరోగ్యంగా ఉండాలి నాన్నగారు అన్నప్పుడు నాన్నగారు నాకు ఒక మాట చెప్పారు, పేపర్ చదువుతూ ఒక మాట చెప్పారు, ఏంటంటే అమ్మా మనము పనిని నేర్పుగా చేయటం నేర్చుకోవాలమ్మా అన్నారు. అంటే నేర్పుగా ఓర్పుగా చేయటం నేర్చుకోవాలి అన్నారు. అంటే ఏంటి, పని చెయ్యాలి, ఆ పని మనకి గుర్తు రాకూడదు, అది నేర్పుగా ఓర్పుగా చేయటం అంటే హృదయంలో ఉంటూ ఆ పని చెయ్యాలి. ఎలా అంటే హృదయం అంటే పని చేస్తుంది కానీ నేను చేశానని అనుకోదు, ఎందుకంటే దానికి కర్తృత్వం లేదు. అలాగా నువ్వు కూడా ఏం చేసినా సరే కర్తృత్వం పెట్టుకోకు, అది నేర్పు. పనిలో నేర్పు అంటే ఏంటి అంటే పని చెయ్యాలి, అది నిన్ను అంటకూడదు. జీవితంలో ఎన్నో వస్తాయి, ఎన్ని వచ్చినా సరే నువ్వు హృదయంలో ఉండటం అనేది నేర్చుకో, అదే అభ్యాసం. హృదయంలో ఉండటమే అభ్యాసం. నాన్నగారి మాట నాకు ఉండటం అంటే చాలా ఇష్టం, అది దాని తాలూకా రుచి కూడా నాన్నగారు కొంచెం కొంచెం అది రుచి చూపించారు. నేను కాదని అనలేను, మన భక్తులు ఎవ్వరూ కూడా కాదని అనలేరు. అంటే ఆ ఉండటం అనే వాక్యం అంటే ఎక్కువ ఇష్టపడతాను నాకు, అది చాలా రోజులు నా జీవితంలో చాలా హంట్ చేసింది కూడా ఆ వాక్యం. ఆ ఉండటం అనేది చాలా హంట్ చేసింది, అంటే ఫస్ట్ నుంచి ఎలాగానే నేను తర్వాత చెప్తాను. తర్వాత ఒకసారి ఇది నాన్నగారు లాస్ట్లో హాస్పిటల్లో ఉండగా ఒకసారి వెళ్ళినప్పుడు ఒక చిరునవ్వు నవ్వారు, అది మాత్రం నేను మర్చిపోలేను. ఎందుకంటే నాకు భగవాన్ ఫోటో చూసిన, నాన్నగారి ఫోటో చూసిన నాకు ఆ చిరునవ్వే ఆ దర్శనం ఇస్తుంది. అది నాకు ఎక్కువ దక్షిణామూర్తి జ్ఞాపకం వచ్చేస్తారు. అంటే ఏ తలంపులు లేని చోట నేను ఉన్నాను అన్నది జ్ఞాపకం వచ్చేస్తుంది. ఆ చిరునవ్వు అది నాకు బాగా జ్ఞాపకం వచ్చేస్తుంది. ఎన్ని సమస్యలున్నా నాకేమీ తెలియకపోయినా అలా భగవాన్ దగ్గర కూర్చున్నా, నాన్నగారి దగ్గర కూర్చున్నా ఆ చిరునవ్వు జ్ఞాపకం వచ్చేసి ఆ చిరునవ్వు ఏం చేస్తుందంటే నాలో ఎన్ని ఉన్నా ఆ టైంకి అప్పటికప్పుడు అంతా రాలిపోయి లోపలున్న శాంతిని ఎప్పుడు ఇస్తూనే ఉంటారు. గురువు ఎప్పుడు మనకి ఇవ్వటానికి రెడీగానే ఉన్నారు, కానీ మన ప్రిపరేషన్కి మాత్రం ఇది ఒక, ఈ జీవితం ఒక అవకాశం. అంటే హ్యాపీనెస్ అనేది ఇండిపెండెంట్గా ఎలా ఉంటుందో అనేది మనకి తెలీదు. అది ఏంటో పుస్తకాలు చదివినా అర్థం అవ్వదు, అర్థం అవ్వదు. మనం ఎంతసేపు ఈ కళ్ళతో చూడటానికి ఇలా చెవులతో వింటేనే గాని నమ్మని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లోని మనకి భగవంతుడు, దయామయుడైన భగవంతుడు తన దయనే ఒక గురువుగా మనకి, నాన్నగారుగా మనకి పంపారు. అంటే మనకి ఏంటంటే ఇది నాన్నగారితో ఉన్న అనుబంధం ఎటువంటిది అంటే సత్యంతో ఉన్న అనుబంధం, సత్యంతో ఉన్న అనుబంధం. ఎన్ని జన్మల నుంచి ఈ అనుబంధం కంటిన్యూ అవుతుందో, ఈ అనుబంధం ఏంటంటే అది మనని మోక్షం ఇచ్చే వరకు వదలదు. ఆ అనుబంధం ఎప్పుడు ఉండనే ఉంది. మనం ఎంతంత మనం ఆ సత్యానికి, ఆ హృదయానికి మనం సరెండర్ అవుతూ ఉంటామో అంతంత మనం బంధాల్లోంచి విడిపడిపోతూ ఉంటాం అన్నమాట. ఇదంతా ఒక ప్రాసెస్. నాన్నగారు లాస్ట్లో ఆ హాస్పిటల్లో ఉండగా చెప్పిన మాట ఏంటి అంటే, నాన్నగారు అలా మంచం మీద కూర్చుని రామకృష్ణుడు మాట చెప్పారు. ఏంటంటే రామకృష్ణుడు గదిలో ఉండగా మా వచ్చారంట, మహేంద్రనాథ్ గుప్తా వస్తే అప్పుడు రామకృష్ణుడు గదిలోకి వెళ్ళొచ్చా, ఏదన్నా పర్మిషన్ తీసుకోవాలా అని అంటే అక్కడ గదంతా తుడిసేసి బయటకి నీళ్లు పెట్టి ఒక పని మనిషి వస్తే అలాంటిది ఏమీ లేదు, మీరు వెళ్ళొచ్చు అని అంటే, ఈయన ఏం చెప్తారు, ఏమీ చదువుకోలేదని అంటున్నారు అంటే, ఆయన కంఠం నిండా సరస్వతి ఉండగా ఇంక వేరే పుస్తకాలతోని వీటితోని పనే ఉందండి అని చెప్పి ఆవిడ చెప్తుంది కదా ఆ మాట, లాస్ట్ మాట నాన్నగారు హాస్పిటల్లో ఉండగా విన్నది ఆ మాట నేను విన్నాను. తర్వాత మన భక్తులందరూ కూడా మావయ్యని మీరెంతో బాగా చూసుకుంటారు, నాకు అలా గడవదేమో అన్నప్పుడు నాన్నగారు మీకు ఎంత మంది ప్రియమైన భక్తులు ఉన్నారు నాన్నగారు మిమ్మల్ని చూసుకోవడానికి, ఏదో మమ్మల్ని పొగట్టడానికి, మమ్మల్ని ఏదో సాటిస్ఫై చేయటానికి ఆయన అలా అంటారని ఎప్పుడు నాకు అనిపించేది. నాన్నగారు ఎప్పుడు పొగిడినా చేసినా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలనిపించేది. ఎందుకంటే అవి మనం రిసీవ్ చేసుకుంటే మన హృదయంలో ఉన్న ఆ ట్రూత్ ని మిస్ అయిపోతాము. ఎప్పుడు పొగడతలు అస్సలు రిసీవ్ చేసుకోకూడదు అని అలా ఆ గైడెన్స్ కూడా ఇచ్చేవాడు కూడా ఈశ్వరుడే. అది కూడా నాన్నగారు అలాగా ప్రిపేర్ చేస్తూ తీసుకొచ్చారు. అలాగే తర్వాత మా షర్మిలాల్ ఇంట్లో ఉన్నప్పుడు, నాన్నగారు ఉన్నప్పుడు నేను భయపడిపోయి దాన్ని వెళ్ళటానికి, ఎందుకంటే ఆ కేకలు కూడా నాకు ఇంకా బాగా గుర్తున్నాయి. ఎందుకంటే ఆయన చాలా సఫర్ అయిపోతున్నారు, అక్కడికి వెళ్ళాలనిపించేది కాదు. భక్తులందరూ కూడా ప్రేమగా నాన్నగారిని ఒకరి తర్వాత ఒకరు అలాగా దర్శనం చేసుకుని వస్తూ ఉంటే ఎంత ప్రేమగా అందరినీ సంతృప్తి పరిచారో నేను చెప్పలేను. అలాంటి టైంలో నేను వెళ్ళినప్పుడు నన్ను పిలిచి, అమ్మా హాస్పిటల్లో అమ్మా అందరూ దోచేస్తున్నారమ్మా, దోచేస్తున్నారు, డబ్బులు ఎంతలా దోసేస్తున్నారంటే విపరీతంగా దోసేస్తున్నారమ్మ. ఆయనకి హ్యుమానిటీ అంటే ఆ డివినిటీలో హ్యుమానిటీ కూడా ఉండదు. ఎందుకంటే పూర్ణం అంటే అందరూ ఈ ఆరోగ్య పరంగా ఇలా అనారోగ్యాలు వచ్చి హాస్పిటల్కి వెళ్తే ఎంత డబ్బు వృధా అయిపోతుంది, ఎంత దోచేస్తున్నారు అని చెప్పి ఆయన బాధ. అప్పుడు అలా ఉండగా మా హస్బెండ్ వచ్చారు. వచ్చి అప్పుడు నాన్నగారితో అన్నారు, నాన్నగారేమో చిన్నూరు వెళ్ళిపోతాను 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 అని ఓ గొడవ అనమాట. అప్పుడు ఈయన అడిగారు, నాన్నగారు ఇప్పుడే మీరు కొంచెం కోలుకుంటున్నారు, మీరు ఉండండి నాన్నగారు అని అడిగారు. అడిగితే అప్పుడు అన్నారు, విష్ణు నీకు తెలీదు మా భక్తులు అక్కడ నా కోసం జిన్నూరులో ఎదురు చూస్తున్నారు, నీకు తెలీదు అంటే. అప్పుడు నా ఈయన మామూలుగా అన్నారు, ఈ బస్సులో వేద్దామండి అక్కడి నుంచి. అప్పుడు అందరు బస్సులో వచ్చి మిమ్మల్ని దర్శనం చేసుకుని వెళ్తారంటే, లేదు నీకు నువ్వు మా భక్తుల గురించి నీకు తెలీదు, వద్దు నేను వెళ్ళి జిన్నూరు వెళ్ళి అక్కడ కొన్నాళ్ళు ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాను అని అన్నారు. అలా కాదు నాన్నగారు, నేను అసెంబ్లీకి వెళ్తున్నాను, అసెంబ్లీ అయిపోయాక నేను వచ్చే వరకు ఉండండి అంటే, లేదు నేను జిన్నూరు వెళ్ళి మళ్ళీ నువ్వు అసెంబ్లీ నుండి వచ్చేసరికి నేను వచ్చేస్తాను అని చెప్పి ఆ మాట అన్నారు. నాన్నగారు షర్మిలాల్ ఇంట్లో అన్న మాటలు అవే అన్నమాట. తర్వాత నాకు బాగా ఈ మధ్యన మన నాన్నగారు పుస్తకం చదివినప్పుడు నాకు బాగా హంచ్ చేస్తుంది ఆ వర్డ్, ఎందుకంటే ఈ దొరక బాగా ఎంజాయ్ చేశాను, దాన్ని రుచి కూడా చూపించారు. అది మొన్న ఆ మాట చదివేసరికి నాకు చాలా నచ్చింది అన్నమాట. నాన్నగారిని జగన్నాథరాజు గారు వాళ్ళు అడుగుతున్నారు, నాన్నగారు మీరు ఇప్పుడు చిన్నూరు వెళ్ళొద్దు, ఒకవేళ వెళ్ళినా గానీ మీరు మౌనంగా కూర్చోండి, మీరు మౌనంగా కూర్చుంటే పక్కన ఎవరో ఒకరి సబ్జెక్ట్ మాట్లాడతారు అంటే. అప్పుడు నాన్నగారు అన్నారు, నేను ఉండటానికి సంబంధించిన వాడిని, మీకు అది తెలియదు, మీ మనసు అలా చెప్తుంది జిన్నూరు వెళ్ళొద్దు, మీరు జిన్నూరు వెళ్ళినా మీరు అక్కడ మాట్లాడొద్దు, పక్కన ఎవరినో పెట్టుకుని చెప్పండి, మీరు మౌనంగా ఉండండి, ఇలాగ మీరు చెప్తున్నారు, మీరు నేను ఉండటానికి సంబంధించిన వాడిని, మీరు చెప్పేదంతా మీ మనస్సు అదంతా నిజం కాదు, మీరు కూడాని ఈ ఉండటం అనే దాన్ని మీరు కూడా మననం చేయండి, మననం చేస్తే ఏమవుతుందంటే మీకు ఎన్ని మీ జీవితంలో ఎన్ని సంఘటనలు మంచి చెడు ఏ వచ్చినా సరే అవన్నీ కూడా ఖాళీ బూడిదైపోయి మీ స్వరూపం పట్టిస్తారు, ఉండటం అనేది అంత గొప్పది అని అందరు బుక్ చదువుతూ ఉంటే అటెంతో నన్ను బాగా రెస్ట్ చేస్తాను. దాంతో నాన్నగారు చెప్తున్నారు, అంటే మనం గంగా నదిలో దీపం పెట్టామనుకోండి, ఆ దీపం అలా ప్రవహించగిపోతుంది కదా, అలా మనం ఉంటా ఉంటే తలంపులు లేకుండా ఉంటా ఉంటే మనకి ఎన్ని వచ్చినా సరే అవన్నీ ఆ గంగా నది ప్రవాహంలో ఆ దీపం వెళ్ళి ఎలాగా ఆరిపోతుందో అలాగ మనం ఎన్ని ఉన్నా సరే అవన్నీ కూడా మన మీద ప్రభావం, అవన్నీ కూడా వాటి పట్ల ఉన్న అటాచ్మెంట్ అంతా పోతుంది అని చెప్పి నాన్నగారు మొన్న అందులో ఆ మాట అంటే అది నాకు ఎందుకో అరెస్ట్ చేసింది అనమాట, అది ఎందుకో చాలా నచ్చింది. నాకు ఇష్టమైన వాక్యం కూడా ఏంటంటే, ఒకసారి నాన్నగారు కోయంబత్తూర్ వెళ్ళారు, నేను ముందు వెనకాల ముందు అలా చెప్తున్నాను అంటే నాకు లోపల నుండి ఏదొస్తే ఏది జ్ఞాపకం వస్తే అదే చెప్తున్నానమ్మా. అదే నాన్నగారు ఏంటంటే, ఒకసారి నన్ను ఎప్పుడు కూడా నువ్వు భగవద్గీత చదువమ్మా అన్నారు. ఎప్పుడు కూడా ఇంట్లో పని చేసుకుంటూ భగవద్గీత చదువుకుంటూ దాని తాత్పర్యం మననం చేసుకుంటూ అలా ఉండేదాన్ని. నాన్నగారు నా జీవితంలో ఎంటర్ అయ్యాక భగవద్గీత ఓపెన్ చేసి ఏ శ్లోకం వస్తే ఆ శ్లోకం, తండ్రి ఇవాళ నాకు ఇది బోధిస్తున్నావు, దీని అర్థం కూడా నాకు బోధించు అని చెప్పి అలాగా అది చదివితే దాని హృదయాన్ని ఇచ్చేది.
దాన్ని మననం చేస్తే అది ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చేది. భగవాన్ మాటలో ఒక మాట ఒక క్వశ్చన్ భగవద్గీతలో ఇలాగా చదువుకునేదాన్ని. ఒకసారి ఏంటంటే మాట కూడా ఉన్నదానికి లేకపోవడం.
ఆంటీ కొంచెం వాయిస్ లో అవుతుంది ఆంటీ.
ఆహా
ఫస్ట్ లో బాగుందండి. ఒకటి ఇప్పుడు బాగానే ఉంది ఆంటీ.
ఇప్పుడు బాగుందా?
ఇప్పుడు ఇలా బాగుంది ఆంటీ.
ఉన్నదానికి లేకపోవడం అంటూ లేదు, లేని దానికి ఉండటం అంటూ లేదు అన్న వాక్యం చాలా ఇష్టం అన్నమాట.
ఒకసారి కోయంబత్తూర్లో నాన్నగారు కోయంబత్తూర్లో ఉన్నారు. అప్పుడు నేను ఫోన్ చేశాను. మామూలుగా ఏం చదువుతున్నావమ్మా అని అడిగారు. భగవద్గీతలో అధ్యాయం చదువుతున్నాను.
వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అని మంచి చేసిన వాడికి దుర్గతి లేదు అన్నాడమ్మా కృష్ణుడు అని ఆ మాట ఆ వేళ అదొకటి చెప్పారు. తర్వాత ఏంటంటే నేను అది ఊరికే మామూలుగానే ఏంటి దేహాలన్నీ చనిపోతాయి కానీ ఆత్మకు చావు లేదు పుట్టుక లేదు అన్నది మామూలుగా మననం అయిపోతుంది. ఆ రోజంతా ఎందుకో మననం అయిపోతుంది. మననం అయిపోతామంటే అది ఆ రాత్రి తెల్లారుజామున మా హస్బెండ్ కి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వస్తే నాకు ఆ లోపల మర్చిపోయాను. ఫస్ట్ ఏమొచ్చిందంటే ఇవాళ నీ హస్బెండ్ కి మరణం వస్తే అన్నది వచ్చింది. నాకు వచ్చిన వెంటనే ఆత్మకి చావు లేదు పుట్టుక లేదు చనిపోయేది శరీరం అని చెప్పి అది ఓ మననం అయిపోతుంది. ఆ తెల్లారుజామున ఏమైంది, హార్ట్ అటాక్ వచ్చింది. అదంతా కూడా ఈశ్వరుడి యొక్క ప్లే అన్నమాట. అప్పుడు ఏంటంటే అప్పుడు మా ఫాదర్ ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరి ద్వారా అలాగా కేజీహెచ్కి వెళ్ళటం, వెంటనే ఇంజెక్షన్ ఏదో చేయటం, రియాక్షన్ రావటం, మళ్ళీ ఇంకో ఇంజెక్షన్ చేయటం, సెట్ అవటం. ఆ తర్వాత సౌరీసమ్మ గారు కూడా విభూతి పంపించారు. నాకు రామనామం అంటే చాలా ఇష్టం. రాముడు రామనామం అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఏంటంటే అక్కడ రామనామం చేసేదాన్ని అన్నమాట. ఆ రూమ్ అంతా కూడా ఎంత పీస్ఫుల్ గా ఉండేదో చెప్పలేం అన్నమాట. అలాగా అయ్యింది. తర్వాత ఏమో రూమ్ లోంచి ఇంకో చోటకి షిఫ్ట్ చేశారు. మళ్ళీ రెండోసారి హార్ట్ అటాక్ వచ్చింది. అప్పుడు ఏదో ఇంజెక్షన్ ఇవ్వటం, తర్వాత హైదరాబాద్ వెళ్ళటం అనే అయిపోయింది. తర్వాత బాగానే ఉన్నారు, వచ్చేసాం అన్నమాట. వచ్చేసాము. తర్వాత సెకండ్ టైమ్ మళ్ళీ కొన్ని రోజులు పోయాక మళ్ళీ థర్డ్ టైం అన్నమాట హార్ట్ అటాక్ వచ్చింది అన్నమాట. ఎక్కడ, హైదరాబాద్ లో వచ్చింది. మా హస్బెండ్ అదే మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు, వెంటనే జాయిన్ చేశారు. మాకు ఎవ్వరికి ఏమీ తెలియదు అన్నమాట. ఈలోపు లక్ష్మి ఫోన్ చేశారు, హైదరాబాద్ లక్ష్మి. లక్ష్మి ఫోన్ చేసి అదేంటి మీకు తెలిసిందా అని అడిగారు. ఏమో నాకేం తెలియదండి అని అన్నారు. అంటే ఇలాగా విష్ణుకి హార్ట్ అటాక్ వచ్చిందంట అని అన్నారు. నేను మామూలుగా సైలెంట్ గా మామూలుగా ఉన్నానమాట. అప్పుడు ఈలోపు మామయ్య అని అత్తయ్య అని నాన్నగారికి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నాన్నగారు అన్నారంటే విష్ణుకి ఏం అవ్వదు అని చెప్పి నాన్నగారు అన్నారంట. ఆ తర్వాత నేను మామూలుగానే ఉన్నాను. తర్వాత మా అందరూ వచ్చారు. అందరూ వస్తే అలాగా ఏంటంటే ఒక ఏదో సినిమాలో రీలు జరుగుతున్నట్టుగా అనిపించింది. తర్వాత నేను ఇంకెవరెవరో కలిసి హైదరాబాద్ వెళ్ళాము. తర్వాత అక్కడికి ఎంటర్ అయ్యాక నాకు దుఃఖం వచ్చేసింది. దుఃఖం ఉంటుంది కదమ్మా, దుఃఖం ఏమో వచ్చేసింది. తర్వాత మామూలుగానే ఉన్నాను. అప్పుడు డాక్టర్స్ ఆల్మోస్ట్ ఈయన బాడీ నుండి సెపరేట్ అయిపోయారు. తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ ని తర్వాత ఆయన చెప్పారు. ఎలా అంటే నేను ఆల్మోస్ట్
బాడీ నుండి సెపరేట్ అయిపోయాను. సెపరేట్ అయిపోయినప్పుడు విపరీతమైన శాంతి, ఎంత పీసో చెప్పలేము. అసలు నేను గిలగిలా కొట్టుకుంటూ చచ్చిపోయానని చెప్పి వీళ్ళందరూ అనుకుంటారు. చావులో ఇంత బ్యూటీ ఉందా, ఇంత శాంత, ఎంత బాగుంది చావు అని చెప్పి అనుకుంటున్నారంట. ఈలోపు ఓం నమో నారాయణాయ అని నామం జరుగుతుందంట. నామం జరుగుతూ ఉంటే సుజాత ఎప్పుడు అంటుంది, ఇంకెప్పుడు ఏ పనుల ఇంక భగవంతుని స్మరించుకోవటం ఏమి ఉండగా మనల్ని రక్షించేవాడు భగవంతుడే అని అంటుంది. ఇప్పుడు నామం జరుగుతుంది అని చెప్పి అనుకుంటున్నారంట. అనుకుంటా ఉంటే అప్పుడు ఎవ్వరూ గుర్తులేమంట, ఈలోపు బాడీలోకి ఆ శివుడు ప్రవేశించటం జరిగిందంట. జరిగాక అప్పుడు మేము అందరం జ్ఞాపకం వచ్చేసామంట, అన్ని తలంపులు వచ్చేసినాయంట. అది కేవలం గాడ్స్ గ్రేస్ అన్నమాట, గురువు యొక్క గ్రేస్. ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను ఏంటంటే, కొంచెం హెల్త్ అది కేర్ తీసుకోరు, నాన్నగారు మీకు 3 సార్లు ప్రాణం పోశారు, అంటే నాకు చావంటే భయం లేదంట. చావంటే భయం లేదు కానీ ఆరోగ్యంగా చనిపోవాలి కదా. శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, ఇది రెండే మనకి ఆస్తులు. మనం మరి అలా అని చెప్పి చావంటే భయం లేదని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఉండటం కరెక్ట్ కాదని ఊరికే చెప్పేదాని అనమాట. ఇది నాన్నగారు చూపించిన గ్రేస్ అనమాట. అంటే నన్ను తర్వాత ఇవన్నీ అయ్యాక నాన్నగారి దగ్గర సుంగృక్షంలో నాన్నగారి మీటింగ్ ఉంటే అప్పుడు వెళ్తే నువ్వు చాలా ధైర్యంగా ఉన్నావమ్మా అంటారు. ఆ ధైర్యాన్ని ఇచ్చింది ఎవరు, నాన్నగారే నాకు ఇచ్చారు కాబట్టి అలా ఉండగలిగాను. ఆ సబ్జెక్టు, ఆ గురువు గ్రేస్ నన్ను అలాగా ఉంచింది. కానీ ఆ తెలుగుదాట్లు కాదు, ఏమి కాదు. అలాగే ఫస్ట్ ఇది ఒక ఇన్సిడెంట్, ఉండటం, ఉన్నదానికి లేకపోవటం అంటూ లేదు, లేని దానికి ఉండటం అంటూ లేదు. ఈ ఆ టైంలో అలాగ రక్షించినవి. ఇది పూర్తిగా మనోనాశనం అయితేనే గాని దీని యొక్క అందాలు తెలియవు. దీన్ని అప్పుడప్పుడు అప్పుడప్పుడు దీన్ని రుచి చూస్తున్నాం అన్నమాట. తర్వాత నాన్నగారు అసలు ఫస్ట్ ఎలా వచ్చారు అంటే, మా మర్దిగారు పెళ్లి టైంలో నాన్నగారిని మా మర్దిగారు పెళ్లికి రమ్మని చెప్పి మావయ్య అడిగారు. అప్పుడు నాన్నగారు మా ఇంటికి వచ్చారు. అప్పుడు ఎంత మంది జనం వచ్చేసేవారు, నాన్నగారికి నమస్కారాలు పెట్టేసేవారు, పాద పూజలు అనేవారు. అవన్నీ నాకు నచ్చి కాదు. ఏంటి, ఏదైనా లోపల ఉండాలి కానీ ఇలా పైకి ఏంటి, జనాలు ఏంటి, పాద పూజలు ఏంటి అనుకునేదాన్ని. నాన్నగారిని మావయ్య ఫ్రెండ్ గానే చూసాం గానీ ఒక గురువు అని అలా ఏమీ లేదు. నాన్నగారికి అన్నం వడ్డించేదాన్ని అనమాట. మా ఇంట్లో మామగారు ఉండేవారు, ఆవిడే మా ఇంట్లో వంట అది చేసేవారు. నాన్నగారు తర్వాత ఒకసారి చెప్పారు, ఏంటంటే మీ ఇంట్లో ఉన్న మామ ఉన్నారు కదా, ఆవిడే నీకు ఎసెట్ అమ్మా అన్నారు. ఎందుకంటే నేను అరుణాచలం వెళ్ళాలన్నా, సత్సంగాలకి వెళ్ళాలన్నా, నాన్నగారి దగ్గరికి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఆవిడ ఇంట్లో సొంత మనిషిలాగా ఉండటం వల్ల అన్ని ఎక్కడికక్కడ వదిలేసి ఇవన్నీ వెళ్ళటానికి నాకు అవకాశం దొరికిందనమాట. అందుకు నాన్నగారు ఆవిడ్ని ఒక ఎసెట్ అని అనేవారు. ఇప్పుడు తెలుస్తుంది, ఏ అన్ని జాగ్రత్త పెట్టుకుని వెళ్ళవలసి వస్తుంది. అప్పుడు ఆవిడ ఉండగా అలాగ నాకు అవకాశం కుదిరింది. ఆవిడ నాన్నగారు ఎప్పుడు కూడా ఆవిడ్ని స్మరించేవారు. ఆవిడ పెట్టిన చారంటే ఎంత ఇష్టమో నాన్నగారు, నాన్నగారికి సత్యోత్తమ్మ గారు మీరు పెట్టిన చారు ఎంత బాగుందండి అనేవారు. నాన్నగారిని ఎప్పుడు కూడా మేము సరిగ్గా గౌరవించలేదు. అంటే మామూలుగానే చూసాం గాని ఒక గురువుగా అలాగా చూడలేదు. తర్వాత తర్వాత ఏంటంటే ఆయన మమ్మల్ని అట్రాక్ట్ చేసుకుని తర్వాత ఆయన వైభవం అర్థం అయ్యాక అప్పుడు ఆయన వైపు అట్రాక్ట్ అయ్యామన్నమాట. అప్పటి నుంచి జాగ్రత్తగా ఆయన గౌరవించడం అనేవి ఆటోమేటిక్గా వచ్చినాయి అన్నమాట.
అప్పుడు మా ఇంట్లో ఉన్నప్పుడు నేను మర్చిపోయాను. నాన్నగారు అప్పుడు మా మద్దిగారు పెళ్లికి వచ్చినప్పుడు మా మేడ మీద ఉపన్యాసం చెప్పారు. అప్పుడు మరి అక్షరమనుమాలు నేను ఏమన్నా ఆవేళ సబ్జెక్ట్ నేను చాలా ఎంజాయ్ చేశాను. ఏం ఎంజాయ్ చేశాను అనేది నాకు గుర్తులేదు. తర్వాత ఎవరో నాన్నగారు ఉండగా అన్నారంట, ఏమని అన్నారంటే, అమ్మా ఈ బిల్డింగ్ చాలా బాగుంది సుజాత, చాలా బాగా కట్టుకున్నారు మీరు అని అన్నారంట. అప్పుడు నేను అన్నానంట, అక్షరమణమాల కంటే ఈ బిల్డింగ్ బాగుందా అని అన్నానంట. మరి నేను అన్నానో లేదో తెలీదు, నాకు తెలియదు, కానీ నాన్నగారు మాత్రం సుజాత ఆ మాట అంది, ఆ మాట నా హృదయంలో ఉండిపోయిందని చెప్పి ఆయన ఎప్పుడు తలుస్తూ ఉండేవారు అన్నమాట. ఏదో రకంగా మన తలవాలి కదా, ఏదో వంపు పెట్టుకుని అలా తలచి మన అందరినీ కూడా పవిత్రం చేయటానికి ఆయన అలాగా మాయావి కూడా చిలుపుతనం కూడా ఉంటుంది, కృష్ణుళ్లాగా చిలుపుతనము, తర్వాత రాముళ్లాగా మర్యాద, గౌతమ బుద్ధుళ్లాగా గంభీరము, తర్వాత ఆచార్యులు వారిలాగా చక్కగా ఎక్స్ప్రెస్ ట్రూత్ గురించి ఎంత వరకు మన చేతికి పట్టివ్వాలో అంతవరకు చెప్పటం, భగవాన్ లాగా ఆత్మనిష్ట, మౌనం, ఇవన్నీ ఆంజనేయ స్వామి లాగా ఆయనకు సొంత పని అంటూ ఏమీ లేదు, మనల్ని ఉద్ధరించటమే ఆయన పని. అలాగా అన్ని అవతారాలు కూడిన సత్యమే మన నాన్నగారు. ఇది అంటే మనకి మనం వింటేనే చూస్తే కానీ నమ్మమని చెప్పి మనకి భగవంతుడు ఆయన దయనే మనకి నాన్నగారుగా మనకి గిఫ్ట్ గా ఇచ్చారు. అలాగే నాన్నగారిని గిఫ్ట్ గా ఇవ్వటమే కాదు, అలాగా భక్తులు కూడా ఆయన ఎంత ఎంజాయ్ చేస్తున్నారు, ఆ సబ్జెక్ట్ ని ఎంత ఎంజాయ్ చేస్తున్నారు, దాన్ని ఎలా తీసుకుంటున్నారు, నాన్నగారిని ఎలా ప్రేమిస్తున్నారు, ఇవన్నీ కూడా భక్తుల్ని ఆ ట్రూత్ ని, ఆ లవ్ ని, ఆ సబ్జెక్ట్ ని అన్ని కూడా పూర్ణంగా మనం అందరం కూడా ఎంజాయ్ చేసాము. ఇదంతా కూడా మన అదృష్టం. ఏంటంటే ఇప్పుడు ఆయన టైంలో మత్తుమందు పెట్టేశారు మనందరికి కూడా, ఆయన చూపు ద్వారా, ఆయన మాట ద్వారా, ఆయన మౌనం ద్వారా మనందరినీ మత్తులో పెట్టేసి ఈ జీవితంలో వచ్చే ఈ అన్నీ కూడా తేలిగ్గా సఫరింగ్ లేకుండా దాటించేస్తున్నారు. ఆయన మాట అన్నారు, ఏమన్నారు, మనందరినీ కూడా సఫరింగ్ లేకుండా మనందరికి ఆత్మజ్ఞానం ని ఇచ్చేయాలని ఆయన ఆశ. కానీ ఆ ఆశ తప్పకుండా ఆయన నెరవేరుస్తారు, అందులో మనం సందేహపడవలసిన పని లేదు. కొంచెం కొంతమంది కొంచెం తొందరగా పక్వానికి వస్తారు, కొంతమంది కొంచెం లేట్ అవుతుంది, కానీ ఈ గేట్ లో మనం పడ్డాక తరించటం అనేది ఇంకా దానికి తిరుగు అసలు లేనే లేదు అసలు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే, మేము అందరం కూడా జాయింట్ ఫ్యామిలీ అన్నమాట. మేము ఈ ఇంట్లో ఉన్నప్పుడే నాన్నగారు వచ్చారు. తర్వాత కొంచెం కుటుంబం పెద్దదయ్యేసరికి మేమేమో ఈ ఇంట్లో ఉండిపోయాము. అత్తయ్య మామయ్యారు మేమున్న పాత ఇంట్లోకి వెళ్ళిపోయారు. షర్మిలాళ్ళు కూడా పాత ఇంట్లో మేడ మీద ఉండేవారన్నమాట. అప్పుడు ఇలాగా వెళ్తున్నప్పుడు మా దేవుడి గదిలోని అత్తయ్యది ఒక పూజా మందిరం ఉందన్నమాట. అక్కడ నాన్నగారు ఒకరోజు అత్తయ్య పాదపు చేసినట్టు చేసుకున్నారేమో అక్కడ కూర్చున్నారు. కూర్చుంటే అప్పుడు నాన్నగారు అత్తయ్యతో అన్నారు, ఈ మందిరం అండి సుజాతకి పుంచేయండి అని చెప్పారన్నమాట. అందులో నాకు ఏంటంటే, నా పెళ్ళైన తర్వాత కూడా అది దేవుడిది ఏం కొనాలి అని నాన్నగారు ఏం కొనాలని చెప్పి మా అత్తయ్యారు అక్కడ చూస్తే, మా షర్మిలకి అన్నీ కొంటాం అంటే నీకు కూడా కొంటాం, ఏం కావాలి అని అనుకుంటే అక్కడ రామ పట్టాభిషేకం, ఆ మందిరంలో ఉన్న రామ పట్టాభిషేకం దొరికిందనమాట. ఎందుకో అది చాలా ఇష్టం నాకు. మా అత్తగారు అది కొనిపెట్టి అది ఆ మందిరంలో ఉంచారు. అది నాన్నగారు కూర్చున్న ప్లేస్ అనమాట. నాకు అందరు దేవుళ్ళన్నా ఇష్టమే, నాకేమి డిఫరెన్స్ కనిపించదు. ఎందుకంటే ట్రూత్ అనేక రూపాలుగా వచ్చింది అనుగ్రహించడానికి. కాబట్టి మనకి ఒక్క రూపం నామో చాలు. నాన్నగారు అన్నారు ఏంటంటే అద్వైత వాసన రావటం కూడా చాలా కష్టం అంట. ఏంటో ఒక గురువు ఆ టీచింగ్ మనకి సరిపోతుంది, ఇంకా వేవరింగ్ లేని భక్తి కలుగుతుంది అంటే అది చాలా అదృష్టం అని చెప్పారు. మనందరికీ కూడా ఈ మార్గంలో మనందరికీ కూడా సంతృప్తి ఉంది. మనకి ఎవ్వరూ వేవరింగ్ లేదు అంటే లోపం మందే అని అనిపిస్తాను కానీ నాన్నగారు చెప్పడంలో కానీ ప్రయత్నంలో అసలు తీసుకు లోపం కూడా అసలు పెట్టేసి అలా ఉన్నాం. ఇప్పుడు ప్రాక్టికల్స్ మొదలైన అప్పుడు ప్రాక్టికల్స్ ఉంది, ఇప్పుడు కూడా ప్రాక్టికల్స్. అంటే గబుక్కుని ఏదైనా ఉంటే నాన్నగారికి ఫోన్ చేసేసో, లేకపోతే నాన్నగారు దగ్గరికి వెళ్ళిపోయో అన్ని చెప్పేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఏంటంటే వెనక్కి తిరిగి మన హృదయానికి చెప్పటం అనే ప్రాక్టికాలిటీ మనకి ఇప్పుడు నిజమైన ప్రాక్టికల్స్ ప్రారంభం అయినాయి అన్నమాట. ఆ తర్వాత నాన్నగారు తర్వాత ఏంటంటే ఒకసారి అందరు భక్తులు కూడా ఇంకొకటి ఏంటి అంటే భక్తులు లక్ష్మి అంటే కూడా నాకు హైదరాబాద్ లక్ష్మి అంటే కూడా చాలా ఇష్టం, అందరు భక్తులు ఇష్టం, లక్ష్మి ఎందుకో చాలా నాన్నగారి దగ్గర చాలా స్పెషల్ అనిపించేది. ఎందుకంటే ఆవిడ ఎంత చనువుగా ఎంత ప్రేమగా ఎంత చిలుపుగా ఉండేవారు. ఆ సబ్జెక్టు నాన్నగారు చెప్పినట్టు మా అందరికీ కూడా అక్కడ లేకపోయినా ఫోన్ చేసి చెప్పేవారు. ఆవిడ అన్ని కూడా షేర్ చేసుకునేవారు. తర్వాత లక్ష్మి శరీరం వదిలేశాక నాన్నగారు వైజాగ్ వచ్చారు. అప్పుడు లక్ష్మి గురించి మాట్లాడి ఆవేళ అందరూ ఉన్నప్పుడు లక్ష్మి గురించి నువ్వు ఒక మాట చెప్పమ్మా అన్నారు. అంటే అప్పుడు నాన్నగారు లక్ష్మి చెప్పిన మాట ఏంటి అంటే ఒకసారి నాన్నగారు లక్ష్మి విరూపాక్ష గుహ నుండి కిందకి దిగి వస్తున్నారంట. ఆంధ్రాష్ట్రం వైపు వెళ్తూ ఉంటే నాన్నగారు కారులో వస్తున్నారంట. అప్పుడు లక్ష్మిని పిలిపించి ఎక్కించుకుని, లక్ష్మి మనకంటే తెలివైన వాళ్ళు మనకంటే ధనవంతులు ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు చాలా మంది ఉన్నారు కదమ్మా, మనల్ని అరుణాచలేశ్వరుడు మనల్ని ఎందుకు ఇక్కడికి ఆకర్షించుకున్నాడమ్మా అంటే అరుణాచలేశ్వరుడు మనల్ని అందరినీనమ్మా తనకి చెంతకి పిలిపించుకుని చింతన నేర్పి అప్పుడు తన స్వరూపాన్ని ఇస్తాడమ్మా, మనం అందరం అదృష్టవంతులమ్మా అన్న మాట నాకు హృదయంలో ఉండిపోయింది. ఆ వేళ ఈ నాన్నగారు లక్ష్మి ఈ మాట చెప్పారు నాన్నగారు అంటే ఆ నాన్నగారు పైగా అంటున్నారు నీకు ఉన్నంత మాకు లేదమ్మా అని అంటారు. ఉట్టిదే అది ఊరికే అలాగ మనల్ని ఏదో ఒకటి అంటూ ఉంటారు. లక్ష్మిని ఎంత స్మరించారు, 3 సంవత్సరాలు స్మరించి స్మరించి విమర్శించి విమర్శించి ఆవిడలో ఉన్నవన్నీ తీసి పాడేసి ఆ తర్వాత ఆవిడ పుట్టినరోజుకి మేము రాకపోతే మమ్మల్ని ఎంత అలాగో ఆ స్పీచ్లో తిట్టారు కూడా. ఈ రోజు నుంచి మన లక్ష్మి గురించి ఏమి ఆలోచించక్కర్లేదు, తను చాలా సుఖంగా ఉంది అని చెప్పి అన్నారు. అంటే లక్ష్మి గురించి నాకు ఆవిడలో ఉన్న మంచి, ఆవిడ లక్ష్మి చనిపోయాక కూడా అక్కడ వేళ ఆవిడ ఫోటో దగ్గర కూర్చుంటే నాకు లోపల నుండి శాంతే వచ్చింది. కానీ నాకు ఏమీ తెలియదు, అసలు ఏమీ తెలియదు. ఆవిడలో ఉన్న ఆ మంచే చూశాను కానీ నాకు మిగతావేమీ కూడా లేదు. లక్ష్మి గురించి నేను ఏదన్నా మాట్లాడితే నా మనసు అనేది తెన్నెంటి వాసనాలు నువ్వు లెక్క పెడతావా అని నాకు వచ్చేది. ఎందుకంటే ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళినా మా ఆడపడుచు గారి ఇంట్లో ఉండేదాన్ని, లేకపోతే లక్ష్మి గారి ఇంట్లో ఉండేదాన్ని. లక్ష్మి భగవాన్ గురించి
చుట్టూ భుక్తి శుభ్రమైన భోజనం పెట్టి నాన్నగారు ఎక్కడుంటే అక్కడికి తీసుకెళ్లి ఆవిడ సబ్జెక్ట్ చెప్తూ ఇవన్నీ కూడా తెలియకుండా మా చేత ఎంజాయ్ చేశారు. అరుణాచలం ఫస్ట్ టైం కూడా మేము లక్ష్యంతోనే వెళ్ళాము. ఆ గిరి ప్రదక్షిణ ఏంటి అవన్నీ చాలా చిలిపిగా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఏది చెప్తున్నా భగవాన్ సబ్జెక్ట్ తోనే జోకులు వేసుకుంటూ అలాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అందుకని ఆ భక్తుల్లో మర్చిపోలేని ఆవిడ లక్ష్మి ఒక ఆవిడ. తర్వాత ఫస్ట్ టైం గిరి ప్రదక్షిణ తీసుకెళ్ళింది భాను గారు కూడాని, ఆయన కూడా మర్చిపోలేము. అలాగే భగవంతుడు నన్ను మంచి కుటుంబంలో వేశాడు, మంచి గురువు దగ్గర పడేశాడు, అన్ని కూడా మంచి దాంట్లో భగవంతుడు నన్ను పెట్టాడు కాబట్టి నాకు పెద్ద కష్టాలన్నీ అంటే ఏంటో కూడా తెలియవు. కానీ చిన్నదే పెద్ద భూతంలా కనిపిస్తుంది, చిన్నదే పెద్ద భూతంలా కనిపిస్తే ఇప్పుడు నాన్నగారి దయ వల్ల ఏంటంటే అవన్నీ కూడా ఏమీ పెద్దగా ఏమీ అనిపించట్లేదు. నిజంగా నాకేమీ కష్టాలు ఏమీ లేవండి. నాకు అరుణ కష్టాలు ముందు అసలు ఇవేవి నథింగ్. అరుణకు వచ్చే నష్టాలు పగవాడికి కూడా కష్టాలు రాకూడదని అనిపిస్తుంది. ఆ మహాతల్లి నిజంగా ఎలా భరించారో ఆవిడకి నిజంగా నా హృదయపూర్వక నమస్కారం. ఏంటంటే సామాన్యమైన కష్టాలు కాదు ఆవిడ పడి అన్నీ కూడా. ఇలాగా మన భక్తులందరినీ కూడా నాన్నగారి గ్రేసు మనల్ని ముంచుతాంది. అలాగ లక్ష్మి ఒక ఆవిడ, భానుగారు ఒక ఆవిడ, అలాగే పద్మ. ఇప్పుడు అలాగే మా మామగారు వల్ల నాన్నగారితో ఇలాగా అవ్వటం, మా కుటుంబము, తర్వాత మన భక్తులు, తర్వాత వైజాగ్ లో పద్మ. ఏంటి అసలు ఈ వాళ్ళ మాట్లాడటం, అసలు పద్మ మాట్లాడితే చాలా అప్రోప్రియేట్ గా ఉంటుందని నాకు అనిపించింది. కానీ మరి ఈశ్వరుడు ఎందుకు నన్ను ఇవాళ ఇక్కడ పెట్టాడో నాకు తెలియదు. మరి ఈశ్వర సంకల్పాన్ని గౌరవించాలి కాబట్టి ఈ రోజు నేను మాట్లాడుతున్నాను. నేను కొంచెం అన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటానన్నమాట. వెళ్ళిపోతూ ఉంటే లక్ష్మి అలాగా ముందుకు తీసుకెళ్లారు, అలాగే మన పద్మ కూడా ముందుకు తీసుకెళ్లారు. అలా నాన్నగారిని ఎంత లవ్లీగా పద్మ చూసుకుంటారో నేను చెప్పలేను. ఎందుకంటే నాన్నగారు పద్మ దగ్గర చిన్న పిల్లోడి కింద అయిపోయేవారు. మంచినీళ్ళు కూడా ఎక్కువ తాగొద్దంటే ఎవ్వరు చెప్పడానికి ధైర్యం చాలేదు కాదు. కానీ పద్మ మాత్రం చక్కగా కన్విన్స్ చేసి నాన్నగారు ఇలా ఉంటే మీకు బాగుంటుంది, ఇలాగా అలాగా అని చెప్తే అలాగేనమ్మా అని పద్మ మాట వినేవారన్నమాట. లాస్ట్ లో చిన్న పిల్లోళ్ళగా అయిపోయారు నాన్నగారు. అలాగే పద్మని పద్మ గురించి స్మరించకుండా ఇది చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఈ టైంలో ఇప్పుడు వచ్చింది. ఆ తర్వాత పద్మ సత్సంగం పెట్టారు. పద్మ సత్సంగం పెట్టారన్న సంగతి కూడా నాకు తెలియదు అసలు. తర్వాత ఒకరోజు ఏమైందంటే నేను ఈ భగవద్గీత ఇలా చదువుకుంటున్నాను, నాన్నగారు రావటం వెళ్ళటం ఇవన్నీ జరుగుతున్నాయి. ఒకరోజు నేను సంగీతం నేర్చుకోవాలని కోరిక కలిగింది. అలాగే నేను సంగీతానికి వెళ్ళాను, ఒక 10-15 క్లాసులకు వెళ్ళానేమో. తర్వాత మధ్యలో నేను గతి భర్త ప్రభు సాక్షి అనేది చాలా, ఆ శ్లోకం భగవద్గీతలో నాకు చాలా ఇష్టం. అది ఆ శ్లోకం చాలా ఇష్టం అన్నమాట. అది చదువుకుని మననం చేసుకుంటూ ఉండేదాన్ని. ఇలాగ ఒకరోజు సంగీతం క్లాస్కి వెళ్ళి వస్తా ఉంటే భగవాన్ మాట నాకు గుర్తొచ్చింది అన్నమాట. ఒకళ్ళు భగవాన్ దగ్గర నువ్వే శరణు నువ్వే శరణు అని ఒక పాట పాడతా ఉంటే, ఇంత పాట ఇంత దీర్ఘాలు ఇవన్నీ ఎందుకమ్మా, ఆ పాడేది మనసు కదా, దాన్ని అర్పించేస్తే సరిపోతుంది కదా అన్న మాట అంతే. మళ్ళీ వెనక్కి తిరిగి నేను సంగీతానికి వెళ్ళలేదు. ఆ మాట గుర్తొచ్చి ఇంటికి రాకుండా అలాగ నేను సత్సంగానికి వెళ్ళిపోయాను అన్నమాట. నా ప్రమేయం అస్సలు లేదు. అలాగ సత్సంగానికి వెళ్ళిపోతే అప్పుడు మా సత్యవతి గారు, సత్యగారు మాట్లాడుతున్నారు.
తర్వాత మన పద్మ, సుజాత మీరు మాట్లాడండి అని అన్నారు. మాట్లాడండి అంటే నాకు అసలు ఏమి అలవాటు లేదు, మాట్లాడటం రాదు, ఏమీ లేదు. కానీ పద్మకి ముందే వచ్చిందంట, ఇవాళ సుజాత ఈ శ్లోకం గతే భర్త ప్రభు సాక్షి ఇది చెప్తుంది అని చెప్పి. అప్పుడు ఆ వేళ ఆ శ్లోకం చెప్పానంట. నిజంగా ఆ శ్లోకం అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. అది లక్ష్మీ కూడా హైదరాబాద్ పసుపు చిక్కపల్లి తీసుకెళ్లారు ఆ భక్తుల దగ్గరికి. ఎంతమందో భయం, ఆ తర్వాత చాలా జరిగినవన్నీ చాలా మర్చిపోయాను. అప్పుడు స్వరాజ్యం గారు అలా సత్సంగంలో చెప్పటం ప్రారంభమైంది అన్నమాట. ఆ సత్సంగంలో చెప్తా ఉంటే నిజంగా నాన్నగారు వాక్యాలు చాలా ఎంజాయ్ చేసేదాన్ని. ఆ సత్సంగం చెప్తూ ఉంటేనే నాకు ఆ శాంతి లోపల నుంచి ఊరిపోయేది అన్నమాట. అక్కడ నాకు ఏదన్నా ఒకటి అర్థం అవ్వలేదు వస్తే అది నేను చెప్తా ఉంటే నా మనసు అడ్డొచ్చేస్తాను, సంగతి అర్థమైపోయి ఇది నాకు అర్థం అవ్వదు నేను వదిలేస్తానని అది వదిలేసి నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళిపోయేదాన్ని అనమాట. అలాగా ఆ సబ్జెక్ట్ ని ఎంత ఎంజాయ్ చేసేదానో చెప్పలేం. అవన్నీ కూడా నిజంగా నాన్నగారి సన్నిధి, ఈ సబ్జెక్టు, ఇవన్నీ కూడా, ఈ సత్సంగం, ఇవన్నీ
చాలా బ్యూటిఫుల్ డేస్ అనమాట ఈ సత్సంగాలు. అలాగే పద్మగారు ఇంట్లోనే కాదు, తర్వాత కూడా సత్సంగాలు పెట్టారు. ఎవ్రీ లక్ష్మీవారం, తర్వాత సోమవారం, తర్వాత ఈ సబ్జెక్టు పేపర్లు వచ్చింది. ఇంకా పద్మ నేను అయితే వాళ్ళ అరుగు మీద ఎక్కువ, వాళ్ళ అరుగు మీద కూర్చుని ఈ నాన్నగారు అరుగు మీద ఏమేం మాటలు మాట్లాడారు అవన్నీ స్మరించుకుంటూ, ఈ సబ్జెక్ట్ ని స్మరించుకుంటూ ఇలాగా కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు మత్తులో వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయినాయి. ఆ మత్తులో సఫరింగ్ కూడా తెలియకుండా వెళ్ళిపోయింది. ఇది నాన్నగారు మాటలు, నాన్నగారి చూపు, ఆ మాట అన్నీ కూడా నిజమైన మత్తేనమాట. ఇది నిజంగా మత్తే. కాబట్టి ఈ విషయాలు ఎక్కువైపోతే ఆ మత్తు వచ్చేస్తుంది. కాబట్టి ఇంక మనం అందరూ ఆ మత్తులో పడకూడదు, ఈ మత్తులోనే మన జీవితాలు వెళ్ళిపోవాలి. అది నాన్నగారు మనల్ని అందరినీ కూడా దాంట్లో బ్లెస్ చేసేసారు, బ్లిస్ఫుల్ గా జీవించమంటున్నారు. కాబట్టి ఎంతో 4 రోజుల నుంచి నాన్నగారు మళ్ళీ ఎప్పుడో అనుభవించిన ఆ బ్లిస్ని రుచి చూపిస్తున్నారు. ఇవాళ ఇలా మాట్లాడటానికేమో మరి ఆ బ్లిస్ని నాన్నగారు మళ్ళీ కొంచెం కొంచెం అది నా ప్రమేయం లేకుండా దాన్ని రుచి చూపిస్తున్నారన్నమాట. అది తర్వాత ఏంటంటే ఆ నాన్నగారు ఒకసారి మా అత్తగారి ఇంట్లో ఉండగా, మా అత్తగారి ఇంట్లో ఉండగా మేమందరం కూర్చుని ఉండగా ఏమైందంటే ఒక భక్తురాల్ని నాన్నగారు అడిగారనమాట. ఏమైనా అడిగారంటే అమ్మా సుజాత ఏం చెప్తాండి సత్సంగంలోని, మీకు నచ్చింది ఏంటి అని ఒక ఆవిడని అడిగితే ఆవిడ లేసన్నారు జీవితాన్ని భరించమన్నారు నాన్నగారు అని చెప్తే, అప్పుడు చాలా మంచి మాట అమ్మా, చాలా మంచి మాట అమ్మా అని చెప్పారు. అంటే చెప్పుకున్నది ఆవిడ క్యాచ్ చేశారు, ఊరికే ఏదో మనల్ని అలాగా ఏదో రకంగా ఒప్పుతో స్మరించి మనని పవిత్రం చేయడానికి. ఆ లోపల నాకు నాన్నగారు ఉన్నప్పుడు లోపల అన్నీ వచ్చేస్తాయి కదా, మంచి తలంపులు వచ్చేస్తాయి, చెడు తలంపులు వచ్చేస్తాయి. అయ్యి బాబాయ్ ఎలాగే తలంపుల నుంచి బయటకు రావటం అని చెప్పి నా మనసులో నేను అనుకుంటా ఉంటే, ఆ చెడు తలంపులు నువ్వు కాదు, ఆ మంచి తలంపులు నువ్వు కాదు, ఆ రెండూ నువ్వు కాదు అని చెప్పి ఆ వేళ సబ్జెక్ట్ అంతా కూడా దాని మీద చెప్పారు, ఆ రెండు కూడా నువ్వు కాదు. తర్వాత నాన్నగారు చెప్పిన వాక్యాల్లో నాకు ఆ తర్వాత నాన్నగారి గురించి రాయమని చెప్పి ఆ స్వరాజ్యం గారు అప్పుడు హైదరాబాద్ నుంచి వస్తే నేను అక్కడ గదిలో కూర్చుని రాస్తా ఉంటే నాన్నగారు కంగారు ఏమీ లేదమ్మా, నువ్వు స్లోగా రాయి, కంగారు ఏమీ లేదు అని చెప్పి ఆ వేళ అదో మాట అన్నారు మొన్న మీరు నెట్ లో పెడితే అప్పుడు చూసుకుని ఆ వేళ ఇలా మాట్లాడాను అన్న సంగతి కూడా గుర్తులేదు నాకు. నిజంగా విష్ణు సహస్రనామం ఎందుకో చూస్తే అందులో ఏముందంటే భగవంతుడి చూపు మన మీద పడితే చాలు మన పని అయిపోతుంది అని ఉంటే ఆ మాట పట్టుకుని వెళ్ళి నాన్నగారిని నేను అడిగాను, నాన్నగారు ఏంటి భగవంతు చూపు మన మీద పడితే చాలు మన పని అయిపోతుంది అంటే. అంటే నాన్నగారు దానికి అక్కడ ఏమీ సమాధానం చెప్పలేదు, చెప్పకుండా అన్నారు నీ తండ్రి లాంటి వాడిని నేను, నీకు ఏ డౌట్ వచ్చినా నువ్వు నన్ను అడుగు అని చెప్పి ఆ వేళ అని అన్నారన్నమాట. అలాగే భక్తులు చూస్తా ఉంటే వాళ్ళకి నాన్నగారి పట్ల ఉన్న లవ్ చూస్తా ఉంటే నాకు ఈర్ష కలిగేదన్నమాట. వెంటనే అనిపించేది ఎందుకు ఈర్ష, వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళ హృదయాలు ఎంత ఖాళీ చేసుకుంటే ఆ స్థితి వచ్చింది. మనం ఎక్కడున్నామో మనం ఇతరుల్ని చూసి మనం ఎంజాయ్ చేయాలి, భగవంతుని సంతోషించే బుద్ధిని ఇమ్మనాలి. మన లోపాలేవో మనం చూసుకుంటూ మనం భగవంతుడిని ఆశ్రయించి ఈ లోపాల్లోంచి మనం బయటకు వస్తూ ఆయన పాదాల నుండి చెదిరిపోకుండా ఉండాలి. అంతేకాని మనం ఎప్పుడూ కూడా అలాగ ఏడ్చి పడకూడదు అని చెప్పి అలాగ మంచి మంచి భావాలను కూడా గురువు గారే ఇస్తూ నన్ను బాగు చేస్తూ తీసుకెళ్తున్నారు. ఇది ఇలాగా కంటిన్యూ అవుతూనే ఉంది. తర్వాత ఏంటంటే కొన్ని తర్వాత ఒకసారి అందరూ కూడా కోయంబత్తూరు వెళ్ళారు, మన పద్మ ఉష అందరూ వెళ్ళారు. నాకు కూడా వెళ్ళాలనే అనిపించింది కానీ ఇంట్లో పరిస్థితులు కుదరక వెళ్ళలేదు. అప్పుడు ఒకటి అంటున్నాను, నాన్నగారు మీరు అంతటా ఉన్నారు, మీరు అక్కడ ఏదైతే బోధిస్తారో అది నాకు కూడా అందాలి, మీకు సాధ్యం కాని ఏమీ లేదు కదా నాకు కూడా అందాలి అని అనుకున్నారు. ఇంచుమించుగా అక్కడ ఏమేమి బోధించారు అవన్నీ ఏదో బుక్ భగవాన్ చదువుతుంటే అవన్నీ వచ్చినాయి. తర్వాత నాకు పద్మ కోయంబత్తూర్ నుండి నాన్న ఇచ్చారని చెప్పి ఒక చిన్న లామినేషన్ తో వర్డింగ్స్ పంపారు. ఆ వర్డింగ్స్ మా దేవుడి గదిలో పెట్టుకున్నాను. ఎక్స్పీరియన్స్ టీచర్స్ అస్ దాట్ లవ్ డస్ నాట్ కన్సిస్ట్ ఆఫ్ టూ పీపుల్ లుకింగ్ అట్ ఈచ్ అదర్ బట్ ఆఫ్ లుకింగ్ టుగెదర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. అది ఎక్స్పీరియన్స్ టీచర్స్ అస్ దట్ లవ్ డస్ నాట్ కన్సిస్ట్ ఆఫ్ టూ పీపుల్ లుకింగ్ అట్ ఈచ్ అదర్ బట్ ఆఫ్ లుకింగ్ టుగెదర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. అంటే నీ ఇష్టమే నా ఇష్టం, నీ సంకల్పమే నా సంకల్పం, ఒకటే ఉండాలి కానీ రెండు ఉండకూడదు అని చెప్పి నాన్నగారు ఆ వర్డింగ్స్ తో పంపారు. అసలు ఎంజాయ్ చేస్తాను, ఇప్పటికే అది అలా చూసుకునే ముసిపోతూ ఉంటాను అనమాట. అది ఎంత భగవంతుడికి సాధ్యం కాదు ఏమీ లేదని, అది మనకు భగవంతుడు కావాలనే ఆకలి ఉండాలి కానీ ఆయన మన బాగు చేయడానికి ఆయన స్వరూపాన్ని ఇవ్వడానికి అది రెడీగా ఉన్నారు. ఆ కోయంబత్తూర్ నుంచి పంపిన వర్డింగ్స్ అది ఒకటి అన్నమాట నన్ను బాగా హంట్ చేసింది. అది నాన్నగారు ప్రేమతో నాకు కోయంబత్తూర్ నుండి పంపించింది, అది ఒకటి అన్నమాట. తర్వాత ఇంకా నా తర్వాత ఎక్కువ నాన్నగారు జ్ఞానం గురించి ఎక్కువ చెప్పేవారు. ఏంటంటే ఒకసారి ఫస్ట్ టైం అరుణాచలం వెళ్ళినప్పుడు గిరి ప్రదక్షిణ చేస్తున్నాం అన్నమాట. గిరి ప్రదక్షిణ చేస్తూ మేము కుబేర్లింగం దగ్గరకు వచ్చేసరికి నాన్నగారు అక్కడ కూర్చుని ఉన్నారు. నాన్నగారు నన్ను అడిగారు, నేను కొంచెం మానసికంగా శారీరకంగా చాలా సున్నితం అనమాట. అడిగారు, నాన్నగారిని కాళ్ళు నొప్పులు పెడుతున్నాయమ్మా అని అడిగారు. అంటే చాలా నొప్పిగా ఉన్నాయి నాన్నగారు అని చెప్పాను.
కాదమ్మా నువ్వు రూమ్కెళ్ళాక డబ్బును రాసుకో నీకు తగ్గిపోతుంది అని చెప్పి చెప్పారు అనమాట నాన్నగారు. ఇప్పుడు ఫస్ట్ అరుణాచల్ వెళ్ళాక అప్పుడు మాకు దారి అంతా కన్ఫ్యూజ్ గా ఏదేదో అయిపోయింది. వెళ్ళాక ఫస్ట్ టైం నాన్నగారు నన్ను అడిగారు, నువ్వు 3 సార్లు అరుణాచలం వద్దామని అనుకున్నావు కదమ్మా, నువ్వు రాలేదు కదా అన్నారు. ఏంటో మరి ఇప్పటికీ కూడా నాకు అర్థం అవ్వలేదు, మరి అదేంటో కూడా తెలియదు, అర్థం అవ్వని వదిలేంటిది. అలాగా జరిగింది. ఇంకా ఏంటంటే ఎప్పుడు నాకు అనిపించేది మన హృదయంలోని మనకి భగవంతుడు ఒక్కడే ఆత్మ దగ్గరికి వెళ్ళటానికి మన హృదయంలో మన నిలబెట్టడానికి ఎవ్వరూ సహాయం చేయరు, గురువు ఒక్కడే సహాయం చేస్తాడు. దాన్ని మన మనసు దాన్ని ఆ మాట మన మనసు వినాలి. వినకపోతే ఎప్పటికైనా చెప్పు దెబ్బలు విన్నా సరే మళ్ళీ అది వింటుంది. గురువు ఒక్కడే సహాయం చేస్తాడు అని చెప్పి నాన్నగారి మాట నాకు ఇది ఒక్కటి బాగా ఇష్టం. ఏంటి అంటే గురువు అనుగ్రహం ఉంది, శాస్త్రం అనుగ్రహం ఉంది, అందరి అనుగ్రహం ఉంది, నీ మనసు అనుగ్రహం ఉండాలి నీకు అనేవారు. అంటే మనసు యాక్సెప్ట్ చేస్తేనే కదా మనం అక్కడ ఉండగలుగుతాము. కాబట్టి మనసు కూడా మృదువు అవ్వాలి అన్నది. మన మనసు యాక్సెప్ట్ చేస్తే ఎవ్వరూ మనకి సహాయం చేయకపోయినా పర్వాలేదు. మనం యాక్సెప్ట్ మన మనసు యాక్సెప్ట్ చేయదనుకోండి, ఎంతమంది వచ్చి మనకు సహాయం చేయాలన్నా చేయలేరు. కాబట్టి మనకి మోక్షం రావాలి, మనం ఎప్పుడు వరకు మనకి అర్థం అవ్వదు. ఈలో కొంచెం అర్థం అవుతుంది, అర్థం అవ్వదని నేను అన్ను, కొంచెం అర్థం అవుతుంది, కానీ పూర్తిగా మనసు లేదు అన్నది ఆ అద్వైత శిఖరాలని అందుకున్నప్పుడే కానీ ఈలోపు మనకది కొంచెంగానే అర్థం అవుతుంది. ఎందుకంటే ఒక్కసారి ఇస్తే మనం పిచ్చోడు అయిపోతాం. అందుకని నెమ్మది నెమ్మదిగా ప్రిపేర్ చేసుకుంటూ కొంచెం ఆ రుచి చూపిస్తూ మన గురువు గారు మనల్ని తీసుకుని వెళ్ళిపోతున్నారు. తర్వాత లక్ష్మి అలా అయిపోయినప్పుడు నాకు ఎందుకో చాలా బాధ అనిపించింది అనమాట. తర్వాత అలా అయిపోయిన తర్వాత నేను ఒక రోజు సౌరీసమ్ గారు పుస్తకం ఏదో ఈశ్వరోక్తలను ఉంది ఊరిక పేజ్ ఇలా ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే అందులో ఒక వర్డ్ వచ్చిందనమాట, ఏంటంటే ఈశ్వరుడు చాలా దయామయుడు, ఒక్కొక్కసారి మీకు ఇంట్లో పరిస్థితులు తట్టుకోలేక చనిపోవాలని మీకు అనిపించేస్తుంది, చాలా బలంగా అనిపించేస్తుంది, ఆ థాట్ వదలదు మిమ్మల్ని, ఆ వదలినప్పుడు ఏంటంటే మీరు పిచ్చోళ్ళు అయిపోతారని ఒక్కొక్కసారి మనసు చాలా హింస పెట్టేస్తుందమ్మా. ఎంత హింస పెట్టేసి ఎంత సఫరింగ్ తీసుకొచ్చేస్తుందో చెప్పలేం. ఒక్కొక్కసారి అలా హింస పెట్టేస్తుంది, అప్పుడు కూడా అనంట అది అప్పుడు కూడా దానికి యాక్సెప్ట్ చేసేస్తాడంటే ఈశ్వరుడు, అది కూడా ఈశ్వరుడి దయేనంట. మనం పిచ్చోళ్ళు అయిపోకుండా ఉండటానికి అది కూడా ఈశ్వరుడి దయే అని చెప్పి ఈశ్వరోక్తాల మాట చదివేసరికి అసలు మైండ్ అలాగా ఆగిపోయింది. ఎక్కడైనా కోరికలు కూడా చూడండి, కోరిక వల్ల మనం పాడైపోతామని భగవంతుడికి తెలుసు, కానీ ఆ కోరిక లేకపోతే మనం పిచ్చోడు అయిపోతామని చెప్పి ఆ కోరికను భగవంతుడు తీరుస్తాడు. అలాగా ఎక్కడ అక్కడికక్కడ మనల్ని సాటిస్ఫై చేస్తూ దాన్ని ఇస్తూ మళ్ళీ అట్ ద సేమ్ టైం అది మనం కాదు అంటూ మోసుకుని వెళ్ళిపోతూ ఉంటాడంటే మన లెవెల్కు వచ్చేసి మనం ఎక్కడున్నామో అక్కడ చూసుకుంటూ మనల్ని అలాగా ప్రిపేర్ చేసుకుంటూ తీసుకెళ్తాడు. తర్వాత ఒకసారి ఏమైందంటే నాన్నగారు ఎప్పుడు వచ్చినా స్టేషన్కి వెళ్ళటం, తర్వాత స్టేషన్ వెళ్ళేటప్పుడు నాన్నగారిని స్టేషన్ తీసుకెళ్ళి ఎక్కించడం ఎప్పుడు ఉన్న అలవాటే కదా. తర్వాత ఒక్కసారి నాన్నగారు ట్రైన్లో ఉండి ఆ గుమ్మం దగ్గర అలా చూస్తున్నారు, నేను ఎటో చూస్తూ మళ్ళీ ఒకసారి నాన్నగారు వంక చూశాను. చూడగానే లోపల నుండి ఏమొచ్చిందంటే ఒకవైపే కాదు నువ్వు కూడా ఇటు రెండు కలిస్తే పని అయిపోతుంది, ఒకవైపు నుండే కాదు, నువ్వు కూడా కలవాలి, రెండు చూపులు కలిస్తే పని అయిపోతుంది. అంటే మనం ఈశ్వర సంకల్పాన్ని గౌరవిస్తూ ఉంటే మన పని అయిపోతుంది. ఈశ్వర సంకల్పాన్ని గౌరవించం అనుకోండి, మన ప్రారంభం మనకి చెప్పు దెబ్బలు కొట్టి గౌరవించేటట్టు కూడా చేస్తుంది అన్నమాట. ఈ పుట్టటాలు చావటాలు ఎప్పటి వరకు అంటే, ఆయన అంగీకరించే వరకు ఈ పుట్టుకలు చావులు తప్పు. అది ఒకటి, అదొక టీచింగ్. తర్వాత ఒకసారి అరుణాచలంలో ఉండగా మా మామగారు, మా రంగడు మావయ్య, లక్ష్మి, మేము, మా భక్తులు అందరూ అరుణాచలేశ్వరి గుళ్ళోకి వెళ్ళామన్నమాట. గుళ్ళోకి వెళ్తే అప్పుడు నాన్నగారు అక్కడ ఉంటే నేను మా లక్ష్మి వెళ్తా అన్నాను, చూడండి ఇప్పుడు మా మామగారుని మా రంగడమా ఇద్దరు సాష్టాంగపడి నమస్కారం చేసేస్తారు చూడండి అని చెప్పి అంటున్నాను. నాన్నగారు వీళ్ళు సాష్టాంగపడి నమస్కారం చేసేసారనమాట. చేసేస్తే అప్పుడు వెంటనే నాన్నగారు నన్ను పిలిచారు, అందరూ నవ్వేశామన్నమాట. నన్ను పిలిచి అన్నారు, అమ్మా వీళ్ళకి అక్కడ కింద బాడిగా ఉందా, ఎలా ఉందా, ఏంట, శుభ్రంగా ఉందా, అవన్నీ అక్కర్లేదమ్మా, గురువుని చూడగానే వాళ్ళు సరెండర్ అయిపోతారమ్మా, వాళ్ళ భక్త అటువంటిదమ్మా అని చెప్పారు అన్నమాట గారు. అదో అదొక ఇన్సిడెంట్. తర్వాత మా పాప పెళ్లి టైంలో కూడా ఎంతమంది ఎవరు విమర్శించినా కూడా ఎవరి కోణంలో వాళ్ళు కరెక్ట్ గా అంటున్నారనిపించేది, కానీ నాకు ఏమీ అనిపించేది కాదనమాట. అది గాడ్స్ గ్రేస్. శుభ్రంగా తినేదాన్ని, శుభ్రంగా పడుకుని నిద్ర పట్టేసేది, ఏమి బెంగ ఉండేది కాదు, ఏమి ఉండేది కాదు, అది గాడ్స్ గ్రేసే. అలాగా అందరూ కూడా ఎవరిని ఏమి అనేదాన్ని కాదనమాట. ఒకసారి మాత్రం మా అత్త ఏదో అన్నారు, అంటే కొంచెం చివుక్కం అనిపించింది అనమాట. చివుక్కం అనిపిస్తే ఈ హైదరాబాద్ లక్ష్మాలతో అంటేనే మీరు అసలు ఎవరిని ఏమి అనరు మరీ ఇలాగా అని చెప్పి అన్నారు. నేనేమీ అనలేదు. అప్పుడు తర్వాత నాన్నగారిని, నాన్నగారితో ఈ మాట చెప్పాను. అప్పుడు నాన్నగారు ఒక మాట చెప్పారు అనమాట, అమ్మా, అత్తేని ఏదో మాట అన్నాను నేను, నాకు గుర్తులేదు, అమ్మా నువ్వు ఇప్పుడు మీ అత్తగారిని అంటే అన్నావు, ఇంకెప్పుడు అనకమ్మా, పడ్డవాడు చెడ్డవాడు కాదు, పడటం మంచిదమ్మా, అనకూడదమ్మా, ఇంకెప్పుడు కూడా నువ్వు అనకు, ఈసారికి ఏదో అయిపోతే అయిపోయింది, నువ్వు ఎప్పుడు అనకు అని చెప్పి. అదొక టీచింగ్. ఇవి ఏంటంటే ఇవి మన చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట. అదొకటి. తర్వాత అరుణాచలంలో ఒకసారి ఉండగా నాకు ఎందుకో తెలియ టీ తాగాలని తలంపు వచ్చింది. నాన్నగారు పైనుండి దిగుతున్నారు, దిగి సుజాత నీకు టీ తాగాలని ఉందా అని అడిగారు. ఒక నవ్వు నవ్వేశాను అన్నమాట. అంటే మన గురించి ప్రతీదీ కూడా ఆయనకు తెలుసు, మన గురించి మనకు తెలీదు, కానీ ప్రతీదీ కూడా నాన్నగారికి తెలుసు. అలాగే ఈ ఈ ఈ నలుగురు టైంలోనే అరుణాచలం వెళ్ళాం అన్నమాట. వెళ్ళినప్పుడు లక్ష్మి ఏదో అన్నారు, ఎవరు ఏది చెప్పినా కానీ ఎక్కువ కొన్ని సొంత బుద్ధి వాడకుండా వాలిపోతూ ఉంటాను, కొన్ని ఎక్కువ హార్ట్ మీద డిపెండ్ అవుతూ ఉంటాను అన్నమాట. ఆ హార్ట్ మీద డిపెండ్ అయ్యి అలా చేశాను, ఏంటో తెలీదు, మా అత్తయ్యని అన్ని చూసుకుని అలాగా చేసి నాన్నగారు ఆశ్రమానికి వెళ్తే తలుపు తీయగానే, నీ హృదయం కంటే పెద్ద పుస్తకం ఏదీ లేదమ్మా అన్నారు. నీ హృదయం కంటే పెద్ద పుస్తకం ఏదీ లేదు అంటే అక్కడ ఏం చెప్తున్నారు, ఎవ్రీ మినిట్ నీ హృదయం మీదే నువ్వు ఆధారపడు, వేరే ఆటల మీద కాదు, హృదయం కంటే గొప్పది ఏమీ లేదు, హృదయగతమైన జీవితం జీవించు అని చెప్పి చెప్పకుండా చెప్పేవారు నాన్నగారు. మనలో ఏం జరుగుతుందో ప్రతిదీ కూడా ఆయనకి తెలుసు. ఇది మన గురువు మహిమలు చూపించే గురువు. మహిమలు జరుగుతాయి కానీ వాటికి ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. మనల్ని సత్యం దగ్గరికి మోసుకెళ్ళిపోవటానికి ఉన్న గురువే మన నాన్నగారు, ట్రూత్ దగ్గరికి తీసుకెళ్ళటానికి. అలాగే నాన్నగారి మాట నాకు బాగా హర్ట్ చేసింది ఏంటంటే, నాకు దండలొద్దు నమస్కారాలు వద్దు, నాకు నేను ఏ స్పిరిట్ తో ఈ మాట చెప్తున్నాను ఆ స్పిరిట్ తో మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఆచరించండి చాలు, అదే నాకు పెట్టే నమస్కారం అన్నది చాలా ఎంజాయ్ చేసేదాన్ని అనమాట. ఎప్పుడు కూడా ఒక క్యాసెట్ వింటూ ఉంటే చాలా కాన్సన్ట్రేటెడ్ గా భగవంతుడి మీద భారం వేసి వినేదాన్ని. ఆ వినే ప్రాసెస్ లో కూడా తలంపులు వచ్చేస్తాయి, వెంటనే ఆ క్యాసెట్ కట్ చేసి ఆ తలంపుల్ని పక్కకు పెట్టుకుని మళ్ళీ వినేదాన్ని. అలాగా క్యాసెట్స్ చాలా, క్యాసెట్స్ నాన్నగారి సబ్జెక్ట్ ని చాలా ఎంజాయ్ చేశాను, చాలా చాలా ఎంజాయ్ చేశాను. అసలు ఎంజాయ్ చేసింది ఏది కూడా వృధా పోదు, అది మన జీవితంలో హంట్ చేస్తూనే ఉంటాయి. తర్వాత ఇంకా ఒకరోజు నాన్నగారు ఏంటి నాన్నగారు ఆశ్రమంలో ఉన్నారు, నేనేమో రమణాశ్రమంలో మామూలుగా ఉన్నానమాట. మామూలుగా ఉండి తర్వాత నాన్నగారు ఆశ్రమం దగ్గరికి వచ్చాక నాన్నగారు రూమ్ నుంచి బయటకు వచ్చారు. అమ్మ నువ్వు ఇప్పటి వరకు ఎక్కడున్నావు అని అడిగారు. ఎక్కడున్నావంటే రమణాశ్రమంలో ఉన్నాను నాన్నగారు అన్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ అన్నారు. వెరీ గుడ్ అని అన్నారప్పుడు అమ్మా ఈ దేహం ఎంత నిజమో ఈ కొండ కూడా అంతే నిజం, ఈ దేహం ఎంత నిజమో ఈ కొండ అంతే నిజం అని చెప్పి ఆ మాట ఒకటి చెప్పారు. మరి ఎందుకు చెప్పారో నాకు తెలియదు. ఆ కొండ మీద ఇష్టం లేకుండా, గురువు మీద ఇష్టం లేకుండా అది ఆ మాట ఎక్కడ అర్థమవుతుంది మనకి, ఎందుకో చెప్పారు. తర్వాత ఇంకొక మాట చెప్పారు నాన్నగారు, ఒకసారి గ్రీప్ దక్షిణలో చెప్పారు, భగవాన్ కమ్మ లోపల భక్తి, పైకి భక్తి లోపలంతా జ్ఞానమే. ఈ జ్ఞాన మార్గంలో నడిచే వాళ్ళంటే నడుస్తూ ఉంటాయి ఆయన కళ్ళు ఎంత అయిపోతాయి. ఆ జ్ఞానం గురించి మాట్లాడుతూ ఉంటే ముఖంలో ఒక వెలుగు వచ్చేస్తుందమ్మా అని చెప్పి అదొక మాట చెప్పారు. తర్వాత ఒకరోజు మేము మా రంగడమోయ్ గారు ఇంట్లోని ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు మా మద్దు గారు మా పెన్మాంగ్ గారు అబ్బాయి అనమాట, అక్కడ చిన్న గుడి ఉంటే నాన్నగారిని తీసుకెళ్లారు, నాన్నగారిని తీసుకెళ్తే నన్ను కూడా తీసుకెళ్లారు. అక్కడ ఏదో పూజ చేయించారు, అప్పుడు గోత్రాలు ఇవన్నీ అడుగుతారు కదా, అవన్నీ నాన్నగారి గోత్రం మా గోత్రం ఇవన్నీ చెప్పించుకున్నాం వచ్చేసాం. వచ్చేసాక సుజాత ఇప్పుడు మనల్ని బ్రాహ్మణులు గోత్రాలు అవి అడిగారు కదమ్మా ఇవన్నీ, ఎందుకంటే మన దేహబుద్ధిని ఇంకా పెంచేస్తారమ్మా వాళ్ళు, అదే అవన్నీ మన గోత్రం రూపం నామం ఈ పేర్లు ఇవన్నీ మన దేహబుద్ధిని ఇంకా పెంచేస్తారు. అంటే అవన్నీ వ్యవహారికంగా జరుగుతాయి, అవి ఏమీ నిజం కాదు అని చెప్పకుండా చెప్పటం అనమాట. అదొక మాట అలాగా ఉండిపోయింది. నాన్నగారి మాటలో ఎక్కువ ఇష్టమైంది ఏంటి అంటే, ఐ హావ్ డన్ దిస్, ఐ హావ్ డన్ దట్, ఐ ఆమ్ సో అండ్ సో, ఐ ఆమ్ దిస్, ఐ ఆమ్ దట్ అని అనుకోకమ్మా, అనుకోకుండా ఉంటే చాలు మనకి మోక్షం వచ్చేస్తుంది అని చెప్పి నాన్నగారు అన్న మాట అది నన్ను చాలా హంట్ చేసింది. చాలా ప్రాక్టికల్ గా చాలా రోజులు అది జీవింప చేసింది, ఆ వాక్యం జీవింప చేసి అది నడిచినన్నాళ్ళు ఆ శాంతి అలా కంటిన్యూస్ గా అలాగా ఫ్లో అవుతూనే ఉండేది. అది గాడ్స్ గ్రేస్, వాక్యము దేవుడు వేరు కాదు అన్నది రుచి చూపించారు నాన్నగారు. తర్వాత అలాగే మేము ఒకసారి నారాయణపేట వెళ్ళాం అనమాట అందరూ. నేను ఎప్పుడు కూడా అందరూ వెళ్తా ఉంటే నాన్నగారు నేను వస్తాను అడగటానికి కూడా భయమే. నాన్నగారు అంటే ఏంటో తెలియకముందు చాలా ఫ్రీగా మాట్లాడేసి దాన్ని, అసలు జుట్టు ఎలా ఉందో చీర ఎలా ఉందో చూసుకోకుండా భోజనం వడ్డించేసేదాన్ని, అలా ఉండేదాన్ని. నాన్నగారు అంటే దైవం అని తెలిసాక భయం వచ్చేసింది నాకు, దూరం అయిపోయేదాన్ని అనమాట. అలాగే ఆ నారాయణపేట వెళ్ళినప్పుడు అడిగి సరే రామ్మ అని చెప్పారు, అప్పుడు వెళ్ళాను అనమాట. వెళ్ళినప్పుడు అదొకటేనేమో అడగటం నాన్నగారితో వెళ్ళటం అని, అప్పుడు విజయవాడ స్టేషన్ లో దిగాం అనమాట. ఈలోపు ఎవరో మన అరుణాచలంలోని అదేంటి గోదానాలు ఇవన్నీ చేసుకుంటున్నారనమాట. గోదానాలు అవి చేసుకుంటా ఉంటే అప్పుడు నాన్నగారు అక్కడ నన్ను పిలిచి, అప్పుడు ఎవరూ లేరు కూడా, అమ్మా గోదానం ఎవరు చేస్తుంది, నిత్యాన్ని ఏం చేస్తుందమ్మా, ఈ దానాలన్నీ నిజం కాదు, నేను దానం చేయటమే నిజమైన దానం అమ్మా అని అదొక మాట చెప్పారు. అంటే కొంచెం నేనెవరిని కూడా ఎక్కువ ఎంజాయ్ చేసేదాన్ని, అంటే లైన్ టు లైన్ చదివి రిపీటెడ్ గా ఒకే మాటనే ఎంజాయ్ చేసేదాని అనమాట. నాకు ఏదైనా ఒక వాక్యం నచ్చితే అది 10 సార్లు చదువుతాను, 10 సార్లు ఎంజాయ్ చేస్తానమాట. కొన్ని వాక్యాలు నాకు అదొక్కటి అలవాటు ఉంది, దాన్ని ఎక్కువగా రిపీటెడ్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటానమాట. అలాగా నేనెవరిని అన్నది కూడా చాలా 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 అది డైరెక్ట్ చేసింది ఆ వాక్యం ఒకటి చాలా హెల్ప్ చేసింది. తర్వాత ఇంకొకటి, ఒకసారి నాన్నగారు నారాయణపేట నుండి వస్తూ ఉంటే, నారాయణపేటలో కూడా అంతే, నన్ను వేణమ్మ వీళ్ళందరూ కూడా హే భగవాన్ జయ భగవాన్ అది చేయమన్నారు. ఆ చేయమంటే చేస్తే తర్వాత అన్నారు పై కనుకు లోపల అనుకో అని చెప్పారు నాకు. అదొక్కటి అక్కడ. తర్వాత ఇంకొకటి ఏంటంటే, అది యాక్చువల్గా నాకు మ్యారేజ్ జిన్నూరు వాళ్ళు ఎవరితోనో చెయ్యాలి, తర్వాత ఇటు వైజాగ్ అయ్యిందనమాట. మా జిన్నూరు వాళ్ళమ్మ నీకు నోరు బాగోదని చెప్పి నీకు గెడ్డం పొడవుగా ఉంటుంది కదా, అందుకని వాళ్ళకి నచ్చక నిన్ను పెళ్లి చేసుకోలేదమ్మా, కానీ నిన్ను ఎలాగైనా మా ఫ్రెండ్ కోళ్ళవయ్యావు, ఎలాగైనా నాకు సంతోషమే అని చెప్పి ఎన్నిసార్లు స్మరించారు చెప్పలేము అక్కడ నారాయణపేటలోని. తర్వాత నారాయణపేటలోని మమ్మల్ని శబరి తిరిగిన ప్లేస్ కది తీసుకుని వెళ్ళారనమాట. అదంతా చూపించారు. అవన్నీ అయ్యాక వేణమ్మారు బ్రదర్ ఇంటికి వచ్చాము. అప్పుడు పిలిచి అన్నారు, ఇప్పుడు మనం తీర్థయాత్రలకి అక్కడ శబరి ప్లేస్ అవన్నీ చూసాం కదమ్మా, అవన్నీ ట్యాబ్లెట్లు లాంటి గురువు అనుగ్రహం ఏంటో తెలుసా, ఇంజెక్షన్ లాంటిది, ఇమీడియట్గా ఇప్పుడే ఇక్కడే నీకు శాంతి అందేస్తుంది, గురువు గ్రేస్ అటువంటిది, అంటే గురువు ఎప్పుడు మనతో పాటే ఉన్నాడు. ఆ జ్ఞాపకం వస్తామంటే అదే మోక్షం అని చెప్పి ఇంకొక మాట ఒకసారి మేము పాల్కొడే వెళ్ళాం, ఎందుకే తెలియదు. అప్పుడు నాన్నగారు ఒక మాట అన్నారు, నీకు పావలాకి ఆనందం వచ్చేస్తా ఉంటే రూపాయి గొడవ నీకెందుకమ్మా అన్నారు. అంటే ఇలా చిన్న చిన్నవి మనకు తెలుసున్నవి ఆచరిస్తా ఉంటే మనకు ఆనందం వచ్చేస్తుంది కదా, పెద్ద పెద్ద ఆటలు గొడవ మనకెందుకు అని చెప్పకుండా చెప్పటం, ఆ మోక్షం గొడవో ఏయో అవన్నీ మనకెందుకు, ఇప్పుడు భగవంతుడు ఏదొస్తే అది దాన్ని నువ్వు ఎంజాయ్ చెయ్యి, దాన్ని పట్టుకుని నువ్వు వెనక్కి వెళ్ళు అని చెప్పకుండా చెప్పటం, పావలాకే నీకు ఆనందం వచ్చేసినప్పుడు నీకు రూపాయి గొడవ నీకెందుకమ్మా అని చెప్పి నాన్నగారు అప్పుడు పాలకోటేరులో ఆ మాట ఒకటి చెప్పారనమాట. ఏ పెద్దోళ్ళు పెద్ద సాధనలు చేస్తారు, మనం చిన్నోళ్ళు మనకి ఏది తెలుసో అదే తెలుసున్నదే హృదయపూర్వకంగా చేయటం చేయటం వల్ల మనల్ని ఇతరులు మెచ్చుకున్నా లేకపోయినా మన గురువు అనుగ్రహానికి పాత్రలం అవుతాం. వాళ్ళు మెచ్చుకోవాలని ఎప్పుడూ చూడకూడదు, మన గురువుకి నచ్చిందా లేదా అన్నది చూసుకోవాలి, అది శాస్త్రం చెప్పినట్టుగా ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఆ రకంగా ఆ జీవితాన్ని మలిచిన వారు కూడా మన నాన్నగారే. అలాగే నాకు వంట బాగా రాదు, పద్మ దగ్గర వంట నేర్చుకోమని చెప్పారు. ఒకసారి మా తుని తోటలో ఎప్పుడు మా మామగారు అత్తగారు వెనకాల, ఇలాగ పద్మ వాళ్ళు వెనకాల, ఇలా లక్ష్మి వాళ్ళు వెనకాల, ఎవరో ఒకరు వెనకాల వెళ్ళిపోతూ ఉంటానే కానీ సొంతంగా కొంచెం చేసుకోవటం నాకు అంతలాగా రాదనమాట, వంట నేర్చుకో అని చెప్పారు. నాన్నగారికి ఎప్పుడు వండి పెట్టాలని కర్తృత్వం, ఆ వండి పెట్టినప్పుడు ఒక్కటి సరిగ్గా కుదిరేది కాదు, ఇది బాగోలేదని చెప్పేసేవారు. తర్వాత అలాగే నేర్చుకున్న తర్వాత ఎప్పుడో పీరకాయ కూర వండి పెడితే అది నాన్నగారు నేను చాలా బాగుందమ్మా పేరుకాయ కూర చాలా బాగుంది అనేవారు ఊరికే నన్ను సంతృప్తి చేయడానికి. తర్వాత నుంచి ఇంకా నేను ఎప్పుడు వంట జోలికి అస్సలు వెళ్ళలేదు. ఒకటి నేర్చుకున్నాను ఏంటంటే మనకు రాని పని దగ్గరికి మనం వెళ్ళకూడదు, ఎవరైతే అది వచ్చో వాళ్ళు చేస్తారో మనం వాటిలోకి వెళ్ళకూడదు అని చెప్పేసి తర్వాత మానేశాను. ఏదైనా సరే మన అలా సాటిస్ఫై చేస్తూ మనం హర్ట్ అవ్వకుండా తీసుకెళ్లే ఘనత ఆయన దగ్గరే ఉంది. ఆ గురువు అలా ప్రేమిస్తూ మనల్ని ప్రేమిస్తూ మన లోపాలను చూపిస్తూ భయపడకుండా వాటిని దాటిస్తూ ఆ అద్వైత శిఖరాలకి మన అందరినీ కూడా మోసుకుని వెళ్ళిపోతున్నారు మన నాన్నగారు. అలాగే వంట ఒకటి నేర్చుకోమని చెప్పారు. తర్వాత ఇంకా ఏంటంటే తర్వాత మా అమ్మమ్మకి బాగుండేది కాదు. తర్వాత కొన్నాళ్ళు ఎవరు చూసేవాళ్ళు లేకపోతే మా అమ్మ ఫస్ట్ నాకు నాన్నగారు ఎలా ట్రైనింగ్ ఇచ్చారంటే డ్యూటీని సరిగ్గా చేయమని ట్రీటింగ్ చేయమని ట్రైనింగ్ ఇచ్చారు. ఎలాగంటే ఓసారి కాపురం వెళ్ళాం, ఎక్కడ అక్కడికి వెళ్ళినా 10 నిమిషాలు మాట్లాడేమంటే ఆ టైంకి ఏదొస్తే అది మాట్లాడేసేదాన్ని అనమాట. అలాగా అయ్యాక ఒక పొంగల్కి పండగ అయ్యాక మా కాపర మామ అంటే మా అత్తగారి తల్లి తల్లి అందరం వెళ్ళాం అనమాట. నాన్నగారు అరుగు మీద కూర్చున్నారు, మేము దర్శనం చేసుకుని కాసేపు ఉండి వైజాగ్ బయలుదేరిపోతాం అంటే నేను మెట్లు దిగిపోయాను మా కాపర మామను వదిలేసి. వదిలేసి దిగిపోతే అప్పుడు నన్ను పిలిచి మామనే దగ్గరుండి తీసుకెళ్ళమ్మా అన్నారు. అప్పటి నుంచి కూడా పెద్దోళ్ళన్నా అలాగా ఏదన్నా నేను చేయగలిగిన పని ఉంటే అది చేయటం నేర్చుకున్నాను. అది అది కూడా గురువు యొక్క దయే. అలాగా ప్రతిదీ కూడా అలాగ నాన్నగారు డ్యూటీని సరిగ్గా చేయటం అనేది అలాగా నేర్పారు అన్నమాట. తర్వాత అలాగే మా బాబు కూడా కొంచెం ఇన్నోసెంట్ అన్నమాట. అప్పుడు వాటి గురించి చెప్తే నాన్నగారు కొన్ని మందులు కూడా ఇచ్చేవారు అన్నమాట, అవి వాడేదాన్ని. తర్వాత వాడిని బేర్ చేయడానికి కూడా చాలా పేషెన్స్ ఉండాలన్నమాట. అప్పుడు కూడా ఆ జీవితంలో సహనం అనేది భగవంతుడు అక్కడ నాన్నగారు నాకు నేర్పించారు. అలాగే మంచి మంచి స్టోరీస్ అవన్నీ అలాగా చెప్పేదాన్ని అన్నమాట. అందులోని ఒకటి పార్వతీదేవి అదేంటి పూజ చేసుకుంటే ఏదో పని చేసుకుంటూ ఉంటుంది, వినాయకుడు వెళ్ళిపోయి ఒక పిల్లినో దేన్నో కొట్టేస్తాడనమాట. కొట్టేస్తే ఆ దెబ్బలు ఆ పార్వతీదేవికి తగులుతాయి. వినాయకుడితో అంటుందన్నమాట, నువ్వు కొట్టిన ఆ దెబ్బలన్నీ నాకే తగిలినాయి అని. అలా ఒకసారి నేను దేవుడి గదిలో ఉన్నాను, మా బాబుని కొడితే ఆ దెబ్బ చెడేయమని నాకు తగిలింది. అసలు అవన్నీ ఏంటంటే ఇవన్నీ భగవంతుడు ఎంత సమీపంగా మన దగ్గర ఉన్నాడు అన్న దానికి నిదర్శనం అన్నమాట. ఇవన్నీ కూడా అంటే మనం సబ్జెక్టు వింటాము, కొన్ని కొన్ని ప్రాక్టికల్గా జీవిస్తాము కానీ ఒక్కొక్కసారి మిస్ అయిపోతూ ఉంటాం అన్నమాట. ఇవన్నీ మన ఇంకా హృదయంలో ఉంచడానికి ముంచడానికి ఇవన్నీ కూడా మనకి చాలా సహకరిస్తాయి. అలాగే ఎప్పుడు కూడా ఇలాగా తర్వాత ఒకసారి ఇలాగ ఇంకోటి ఏంటంటే సుధీరు అంటే మన శ్యామల గారి అబ్బాయి చనిపోయినప్పుడు తర్వాత అప్పుడు మన పద్మ లేరు, లేకపోతే పద్మ ఉంటే ఎప్పుడు పద్మే వండి పెట్టేవారు. అప్పుడు ఏదో ఆ వేళ మన్నాడు అందరూ భోజనాలు చేస్తుంటే శ్యామలు ఏమన్నారంటే నన్నే వండమన్నారు నాన్నగారు, ఇంక మీరెవరు చేయకండి అని చెప్పి అన్నారు. లోపల నుండి వంట చేసి పట్టుకెళ్తే బాగుండని నాకు అనిపించింది. అయినా సరే చాలా వరకు హృదయం చెప్పిన మాట వినను. వాసన అలాగా బద్ధకం అనే వాసన అలా చేసేస్తుంది. ఆ వేళ పట్టుకెళ్ళలేదు. పట్టుకెళ్లకుండా వెళ్ళిపోతే నాన్నగారు రూమ్ లోంచి వచ్చి జిన్నూరు వెళ్ళిపోతూ ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, ప్రేమ అడగదు, జ్ఞానం అడుగుతుందని చెప్పారు. ప్రేమ అడగదు, జ్ఞానం అడుగుతుందని చెప్పారు. నాకు లోపల హృదయం ఏం చెప్పింది, వంట చేసి పట్టుకెళ్ళమని. పోనీ తింటే తింటారు, లేకపోతే ఏం లేదు, ఏమైంది పట్టుకెళ్ళొచ్చు కదా అప్పే, వినలేదు. అక్కడ ఒక టీచింగ్, ప్రేమ అడగదు, జ్ఞానం అడుగుతుందని చెప్పారు నాన్నగారు ఒక మాట. అదొక మాట జీవితంలో మర్చిపోలేని మాట అది ఒకటి. తర్వాత అలాగే ఒకసారి గోపాలపట్నం సత్సంగ, అదే నాన్నగారు ఉన్నారు, వెళ్తూ వెళ్తామంటే అప్పుడే ఏదో పిల్లలకి మన వాళ్ళకి ఎల్ఐసీలు ఏవేవో కడుతూ అవన్నీ చూసుకుని అప్పుడు వెళ్ళానమాట. వెళ్ళగానే నాన్నగారు అప్పుడు చెప్తూ చెప్తూ మాట్లాడుతూ, నీ మనములకి నీవు కట్టే ఎల్ఐసీల కంటే, వాటి కంటే రైట్ స్పీచ్, రైట్ యాక్షన్, రైట్ బిహేవియర్, రైట్, అవి నిన్ను హృదయంలోకి తీసుకుని వెళ్తాయని బుద్ధుడు మాటలు ఆ వేళ నాన్నగారు చెప్పారు. తర్వాత నాన్నగారు ఒకసారి అన్నారు, నువ్వు కాశీ రాలేదు కదమ్మా, నువ్వు మిస్ అయిపోయావు, నిన్ను సారనాథ్ తీసుకెళ్తాను అని అన్నారు నాన్నగారు. మరి ఎందుకన్నారో ఏంటో మరి తెలీదు, సారనాథ్ నిన్ను తీసుకెళ్తానమ్మా అని చెప్పి అన్నారు లాస్ట్లో అన్నమాట నాన్నగారు. అదొక మాట అన్నారు ఏంటంటే, మాకు నాన్నగారు వైజాగ్ వస్తే పద్మ లేకపోతే ఆ లోటు మాకు బాగా తెలుస్తుంది, ఎందుకంటే ఆవిడ వంట చేయటం, నాన్నగారికి వడ్డించటం, ఆయన రెస్ట్గా ఉండాలనుకోవటం, అన్నీ కూడా చాలా లవ్లీగా, ప్రతీదీ కూడా టైంకి అప్రాప్రియేట్గా, ఏ పని ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో చాలా బాగా చేసేవారు. అది నాకు చూసి చాలా ముచ్చట అనిపిస్తుంది అన్నమాట పద్మ. లేనప్పుడు మాత్రం చాలా లోటనే అనిపిస్తుంది. అది ఒకటి. ఇంకా తర్వాత ఏదన్నా ఒక మంచి పని, ఏదన్నా ఒక మంచి థాట్ వచ్చిందంటే అది చెయ్యాలంటే భయపడేదాని అనమాట. అప్పుడు ఈ పని చేయడానికే నీకు భయపడిపోతున్నప్పుడు నీకు అసలు ఇంకా ఆత్మజ్ఞానం ఎలాగా అని వచ్చేది. అప్పుడు ఎవరు ఏమనుకున్నా సరే పట్టించుకోకుండా ఆ పని చేసేదాన్ని. మనం ఒక స్టెప్ వేస్తామంటే ఈశ్వరుడు సహాయ సహకారాలు అందేయమ్మా, అది ఈశ్వరుడు యొక్క దయవల్లే అవన్నీ జరిగాయి, కానీ మన తెలివితేటల వల్ల కాదు. ఎప్పుడైనా ఎవరైనా ఏదన్నా అడిగితే అది ఎంతో కొంత ఏదో ఒకటి ఇవ్వటం ఒక అలవాటు అన్నమాట. అప్పుడు ఇస్తే వెంటనే నాకు ఎలా అనిపించేది తెలుసు, ఈ దేహం ఎంత నిజమో ఇవి అంతే నిజం. నీలో ఉన్నది భగవంతుడే, వాళ్ళలో ఉన్నది భగవంతుడే, నీకు నువ్వే ఇచ్చుకుంటున్నావు అని చెప్పి అలా వచ్చేదన్నమాట. అలాగే ఒకసారి రవీంద్రబాబు గారు వాణి ఏదో ఓపెన్ చేశారు, చిన్నదావిడ ఎక్స్రే స్కానింగ్దో ఏదో, అప్పుడు మేమందరం వెళ్ళినప్పుడు ఏదో చిన్న కవరు వాణికి ఇస్తే, ఇచ్చేవాడు భగవంతుడే, పుచ్చుకునేవాడు భగవంతుడే అని నేను నా మనసులో అనుకున్నాను. అక్కడ నాన్నగారు ఉన్నారు, ఉండి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అని చెప్పి నాన్నగారు అన్నారనమాట. అంటే ఆ టైంకి అలాగా ఆ భావనలు అలాగా వచ్చి అనమాట. ఇదంతా కూడా నాన్నగారు యొక్క జీవితంలో ప్రవేశం వల్లే కానీ మన తెలివితేటల వల్ల మాత్రం ఏమీ కాదు. నాన్నగారు రాకముందు ఏంటంటే కార్తీక మాసాలు ఇవి ఏవో చేసేవాళ్ళం కానీ నాకు ఎందుకు ఎప్పుడు సంతృప్తిగా ఉండేది కాదు, ఎందుకు చాలా ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది అనమాట. ఏ పనైనా కంగారుగా హడావుడు హడావుడిగా వచ్చేస్తే, ఏదో పని అయిపోవాలనుకుని చేసేస్తూ ఉంటే నాకు ఎంతో ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది అనిపించి, మరి మనం ఎవరిష్టం వాళ్ళది కదా, మనం ఆపలేం కదా అని చెప్పి నేను ఫైట్ అయిపోతాను అంతది చూస్తూ. ఏ పనైనా హార్ట్ఫుల్గా చేస్తే, అంటే స్పీడ్ అయితే నేను చేయలేనమ్మా, స్లోగానే చేయగలను కానీ స్పీడ్గా చేయలేను, స్పీడ్నెస్ వస్తే మొత్తం అన్ని వదిలేస్తాను.
అలాగే లక్ష్మి విరూపాక్ష గుహ దేవి ఎక్కితే ఎంత స్పీడ్ గా ఎక్కివోరో చెప్పలేము. అసలు నేను నడవాలంటే నా గుండు కొట్టుకుంటుంది. లక్ష్మి మీ పద్ధతిలో మీరు వెళ్ళండి, నేను రాలేను, అసలు నా పద్ధతిలో నేను వస్తాను, మీరు వెళ్ళిపోండి అనేదాని అనమాట. ఆ జీవితంలో ఎవరితోని కంపేర్ చేసుకోకూడదు అనేది కూడా నాకు చాలా ఇష్టమైన మాట. కంపేర్ చేసుకోకూడదు, అన్ని చూడాలి, కానీ మనలో మనం ఎలా ఉంటున్నామో చూసుకుని తరించడానికే మన ప్రయత్నం మనం చేయాలి. ఎదటోళ్ళలో ఉన్న మంచిని చూసి మనం ఆనందించాలి. తర్వాత భగవాను వాక్యాల్లో ఏంటంటే, ఒకసారి నారాయణపేటలోనే ఒకసారి మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నాం, తిరిగి వచ్చేస్తాం అంటే మధ్యలో లక్ష్మి వేరే వాళ్ళు వేరే ట్రైన్ ఎక్కాలి. నాన్నగారు కిటికీలోంచి చూస్తున్నారు, లక్ష్మి నాన్నగారు వంక చూస్తున్నారు. ఒకళ్ళు వంక ఒకళ్ళు, ఒకళ్ళు వంక ఒకళ్ళు, అసలు ఎంత లవ్లీగానో, అసలు ఒక అరగంట పైన అలా చూసుకున్నారేమో, నేను ఆ చూపోటి మర్చిపోలేను. అసలు అంత లవ్లీగా అంత అలా ఉన్న లక్ష్మి అలా అయిపోయారంటే నాకు అదొక పెద్ద పాఠం. ఏంటి అంటే పెద్ద పాఠం, ఆత్మ జ్ఞానాన్ని పొందటం చాలా కష్టం, అలా అని భయపడకూడదు. ఆఖరి మెట్టు ఎక్కే వరకు మనం మెట్టెక్కాం అనుకోవాలి, కానీ ఈ లోపి మనసుని నమ్మకూడదు అనేది ఆ వాక్యం ఒకటి చాలా ఇష్టం. అలాగే లోపల ఏదన్నా నాకు ఇన్ఫీరియర్ గా వస్తా ఉంటే అది లోపల తెలుస్తూ ఉంటుంది, అందుకే దాన్ని బయటకు ఎక్స్ప్రెస్ చేసేస్తాను. ఎందుకు ఎక్స్ప్రెస్ చేసేస్తానంటే అది కూడా నన్ను నేను క్లీన్ చేసేసుకోవడానికి, నా సుఖం కోసం అది ఎక్స్ప్రెస్ చేసేస్తాను అన్నమాట. అలాగే నా తప్పులు కూడా బాగా హంట్ చేస్తాయి, నన్ను ఎక్కువ తప్పులు ఎక్కువ హంట్ చేస్తూ ఉంటాయి. అలాగా లక్ష్మిని అలాగా నారాయణపేటలో అది ఒకటి చూశాను. అలాగే నాన్నగారు చెప్పిన వాక్యాల్లో ఈ మాట ఒకటి నాకు చాలా ఇష్టము. ఏంటంటే కృష్ణ చైతన్య మహాప్రభు అనుకుంటా, ఆయన దగ్గర ఒక భక్తుడు ఉంటాడు, చాలా మంచి అతను. అతను ఏంటంటే కృష్ణ చైతన్య తప్ప ఆయనకి ఇంకా భగవంతుడు తప్ప ఏమీ అక్కర్లేదు, చాలా మంచివాడు. గురువుగారు ఆయన్ని చాలా పొగిడితే అప్పుడు చైతన్యం అతన్ని అందరూ నువ్వు ఎంత మంచివాడువో, నువ్వు ఎంత మంచివాడు అంటే ఇంకా నా ప్రాణం పోవటానికి ఇంకా టైం ఉంది, ఈలోపు నా మనసు ఎలా మాయ చేస్తుందో నాకు తెలీదు, ఈ శరీరం వదిలేసాక చెప్పండి కానీ ఈ లోపు చెప్పుకోకండి అని చెప్పి ఎవరి మాటలకి ప్రాధాన్యత ఇవ్వలేదు. అలాగే మన గురువు గారు కూడా లాస్ట్ మినిట్ వరకు ఈ మనసును నమ్మొద్దు అనే వాక్యం ఒకటి, అదొకటి నాకు చాలా ఇష్టం అన్నమాట. అది ఒకటి చాలా ఇష్టం. తర్వాత నాన్నగారు ఒకసారి, మా కజిన్ ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ పేరు లలిత. ఆవిడ ఇంట్లో ఏ పని ఎలా అయితే చేస్తారో వేరే ఒకళ్ళ ఇంట్లో కూడా ఆ పని తన సొంత పనిలాగే చేస్తారన్నమాట. ఆవిడ ఒకసారి తీసుకెళ్ళి నాన్నగారు ఇలాగ చాలా మంచోళ్ళు అంటే ఇలాగ ఎక్కడైనా ఇలాగే చేస్తారంటే, అమ్మ డబ్బు పెట్టి ఇలాంటివి కొనుక్కోలేము కదమ్మా, ఇలాంటి వాళ్ళు దొరకటం చాలా అరుదు అని చెప్పి నాన్నగారు అన్నారన్నమాట. నాన్నగారికి డ్యూటీ కర్తృత్వం లేకుండా చేయటం అంటే చాలా ఇష్టం, అలాగే పని చేసేవాళ్ళంటే చాలా ఇష్టం నాన్నగారికి. అదే ఒకటి. తర్వాత ఇంకా అలాగే ఒకసారి అరుణాచలంలోని, ఒకసారి కాశీలోని ఒకసారి నాన్నగారితో వెళ్ళామన్నమాట. వెళ్తే ఎప్పుడూ నాకు నాన్నగారు పనులు అప్పచెప్పేవారు కాదు, ఎందుకంటే నువ్వు అలసిపోతావమ్మా అనేవారు. అప్పుడు ఆ టైంలో నేను నాన్నగారి బట్టలు ఉతకడానికి ఇస్తూ, అమ్మ నీకు కష్టమైపోతుందేమోనమ్మా అనేవారు, పర్వాలేదు నాన్నగారు అని చెప్పి జాగ్రత్తగా
పట్టుకెళ్ళి ఉతికించి ఇస్త్రీ చేయించి పట్టుకెళ్ళి ఇచ్చేసేదాన్నమాట. ఆ అవకాశం కూడా నాకు కొంచెం నన్ను పవిత్రం చేయడానికి అలాగా ఆ అవకాశాన్ని కూడా ఇచ్చారు. అలాగే ఒకసారి ఒకరోజు అక్కడ రూమ్ తుడమంటే అది అలా తుడుస్తూ ఉంటే కూడా వెరీ గుడ్ అని అన్నారు. ఎప్పుడు ఎందుకో తెలీదు అలాగా అనేవారు. ఒక్కొక్కసారి ఏంటంటే ఎప్పుడు సత్సంగాలు వీలైనంత వరకు అసలు మానేదాన్ని కాదు. తర్వాత మా హస్బెండ్ కొంచెం రాజకీయాల్లోకి వచ్చాక మా బాబు పెళ్ళి, మావయ్యకి సృష్టి చేయటం, ఇలాగా ఎందుకో చాలా బిజీ లైఫ్ కింద అయిపోయిందనమాట. అయిపోయినప్పుడు కొంచెం నాకు మనసు అలచడిగా ఉంటే సత్సంగానికి వెళ్ళలేకపోయేదాన్ని, నా మనసు క్లియర్గా ఉంటే అక్కడికి వెళ్ళి అదంతా ఎంజాయ్ చేసేదాన్ని. కానీ మన మనసు బాగోకపోయినా వెళ్ళిపోతే అక్కడ ఆటోమేటిక్గా మనం సెట్ అయిపోతాం. తర్వాత నాన్నగారు ఒకరోజు అరుణాచలంలో ఏంటి అందరూ ఉన్నాం భక్తులమే, నేను వెనకాల నుంచి నడుస్తూ వస్తున్నాను. సుజాత కంటండి ఈ మధ్యన సత్సంగాలకు వెళ్ళటానికి టైం దొరకట్లేదంటండి, ఈ బిజీ ఏమన్నా వల్లకాడికి వస్తుందంటారా అన్నారు. అసలు చెప్పు తీసుకుంటున్నట్టు అనిపించింది. అది కూడా గురువుకి నా మీద ఎంత దయ అనుకున్నాను. అంటే ఈ సబ్జెక్ట్ని, ఈ పాత్ని మిస్ అవ్వకూడదని చెప్పి నాన్నగారు ఇంతలాగా నా మీద ప్రేమ చూపించారే అని చెప్పి అనుకుని అప్పటి నుంచి సత్సంగానికి వెళ్ళటానికి ట్రై చేసేదాన్ని, కానీ చాలాసార్లు మిస్ అయిపోయేదాన్ని అయినా ప్రయత్నం చేస్తూ వెళ్తూనే ఉండేదాన్ని అనమాట. అలాగా జీవితం అలాగా ఒక్కొక్కసారి ఏంటంటే ఏమైందంటే మా ఇంట్లో మేము డైనింగ్ టేబుల్ మీద ఈయనకి టిఫిన్ పెడుతున్నాను అనమాట. టిఫిన్ పెడతామంటే ఒక ముష్టివాడు వచ్చి అమ్మా అమ్మా భిక్షం అని అన్నాడు. ఆడు రోడ్డు మీద పోయి కూడా ఏదో భిక్ష అడుగుతున్నాడు అని చెప్పి ఈయన అన్నారు. అంటే ఆడేమో చిన్న భిక్షగాడు, నా హృదయంలో చాలా ఆటోమేటిక్ స్పాంటేనియస్గా వచ్చేసి అనమాట, మనం పెద్ద భిక్షగాలం, భగవంతుడిని ఏదో ఒకటి కోరుకుంటున్నాం కదా, మనం భిక్షం అనే వేషం వేసుకోలేదు, లోపల మనం భిక్షగాళ్ళమే, భగవంతుడిని ఏది కోరినా మనం భిక్షగాళ్ళమే, ఆడు భిక్షగాడి కింద కనిపిస్తున్నాడు మనం కనపట్లేదు, అంతే తేడా, ఆడికి మనకి ఏమి తేడా లేదు అంటే ఒక నవ్వు నవ్వేసేవారు అనమాట ఈయన. అంటే స్పాంటేనియస్గా ఆ మాటలు అలాగా వచ్చేసాయి అనమాట. అలాగే ఒకసారి ఈయన హార్ట్అటాక్ వచ్చాక తర్వాత కొన్నాళ్ళు హైదరాబాద్లో ఉండవలసి వచ్చింది అనమాట. అప్పుడు మేము ఒక హోటల్లో ఉండగా మా కజిన్ వచ్చి ఇంకా నాన్నగారిని ఎంత విమర్శించాడో చెప్పలేము. ఇంకా అసలు చెప్తే నేను అలా ఒగ్గ పెట్టుకుని ఉంటే మధ్యలో ఈయన అన్నారు, మా వాళ్ళండి మమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టరు, మా ఇంట్లో అన్ని డ్యూటీలు చేసుకునే సత్సంగానికి వెళ్తారని చెప్పి ఈయన చెప్పారు. తర్వాత అప్పుడు నేను ఆడివాడు వెళ్ళిపోయాక పొట పొట కళ్ళ నీళ్ళు. అప్పుడు ఈయన అన్నారు, వాళ్ళు రోడ్డు మీద వెళ్ళిపోయి వాళ్ళు మాట్లాడి నువ్వు పట్టుకుంటావేంటి, నేనేమన్నా నిన్నేమన్నా అన్నానా, నేనేం అనలేదు కదా, ఆ మాత్రం విశ్వాసం నీకు లేదా అన్నారు. అంతే, మొత్తం అంతా కూడా అణిగిపోయిందనమాట. అలాగే ఒకసారి ఇలా నేను సత్సంగాలకన్నా వెళ్తా ఉంటే మాకు మగవాళ్ళు ఎవరు ఈయన దగ్గర అన్నారంట, ఏంటంటే ఇంత చిన్న వయసులో సత్సంగాలు అయ్యి ఏంటండి అని చెప్పి అన్నారంట. అంటే తర్వాత నాకు ఎవరి ద్వారానో తెలిసింది ఈయనేమి అనలేదన్నమాట. తర్వాత ఇలా అంటున్నారంట, నేను మీకు ఏమన్నా ఇబ్బంది కలిగిస్తున్నానా అని అడిగానమాట. అంటే అన్నారు, నువ్వు చదివే భగవద్గీత మీద నీకు విశ్వాసం లేనప్పుడు పట్టుకెళ్ళి ఆ భగవద్గీత కాలంలో పడే అన్నారు. ఈయన కొంచెం ఇమోషనల్గా గట్టిగా అంటారనమాట మాట ఏదన్నా చెప్తే. అలాగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా భక్తులు, నాన్నగారు అందరూ కూడా ఎంకరేజ్ చేసి నన్ను బాగు చేస్తూనే ఉన్నారన్నమాట. ఇదంతా కూడా ఈ ఇప్పటి వరకు నా లైఫ్లో జరిగినవి, నాకు గుర్తున్నవి, నాన్నగారు సన్నిధిలో జరిగినవి. తర్వాత ఇంకొకటి ఏంటంటే నాన్నగారు ఎప్పుడు కూడానే మనం అనుకునేది ఒకటి జరిగేది ఒకటి. ఏంటంటే నేను ఒక బుక్లోని రాసేసుకున్నాను, ఏం నాకు ఇష్టమైన స్పీచ్ ఇవాళ అది చెప్పాలని చెప్పి. కానీ ఇవాళ ఇవన్నీ చెప్పొచ్చో చెప్పకూడదు అనుకున్నాను, వశేమో లేదంటే మీరు ఎలాగ కలిసారు అన్ని చెప్పమని చెప్పేసి ఇవాళ ఇదంతా కూడా చెప్పడం జరిగింది.
చాలా బ్యూటిఫుల్ గా చెప్తున్నారు ఆంటీ, చాలా హార్ట్ టచింగ్ గా ఉంది ఇది. ఐ మీన్ ఎంత ప్రాక్టికల్ ఆంటీ, ఎంత ప్రాక్టికల్ ఆంటీ. ఐ మీన్ మీ ఓపెన్నెస్ కి నిజంగా జోహార్లు. చెప్పండి ఆంటీ, చెప్పండి.
బోల్డంత అహంకారం ఉంది నాకు, మీకు తెలీదు.
అలా కాదు, అలా కాదు అంటే ఎక్కడా డిసెప్షన్ లేదు కదా ఆంటీ, ఎంత ఆనెస్ట్ అండ్ జెన్యున్ అంటే. చెప్పండి ఆంటీ.
అలాగా అలాగే గిరి ప్రదక్షిణ, గిరి ప్రదక్షిణ లక్ష్మి వాళ్ళతో ఎంత ఎంజాయ్ చేసి వాళ్ళు చిన్న పిల్లల్లాగా భగవాన్తో దెబ్బలాడుతూ అలా చేస్తూ ఉంటే మన లోహ్య గారు లక్ష్మి ఏంటి, మోహము త్రిప్పి నీ మోహము అనర్చి నా మోహము తీరదా అరుణాచల అంటే, లక్ష్మి ఈ దృపద ఇప్పుడు మనకు సరిపోదు, ఎందుకంటే ముందు ఆయన మీద మోహం కలగాలి, అప్పుడు ఆయన మీద మోహం తీయాలి. కానీ ఫస్ట్ ఆయన మీద మోహంతో మనం మనకున్న మోహాల్లోంచి బయటికి వచ్చేయాలి, తర్వాత మనకి ఆయన మీద ఉన్న మోహాన్ని అది ఆయన తీస్తాడు, ఆ దృపద మనకు మంది కాదమ్మా అని చెప్పి అక్కడ నవ్వుతూ నవ్వుతూ లోహియా గారు లక్ష్మికి చెప్పేవారు, నన్ను అడిగేవారు. నన్ను అడిగితే నాకు ఇష్టమైన దేవత ఏంటి అంటే, ఊరూరు తిరగక ఉల్లము నిన్నుగని అనగా నీ జ్యుతి చూపుము అరుణాచల, ఊరూరు తిరగక ఉల్లము నిన్నుగని అనగా నీ జ్యుతి చూపుము అరుణాచల. ఓ ఏది సంఘటన వచ్చినా ఓ అరుణాచలేశ్వరుడా, ఏ తలంపులు వస్తాయి ఆ తలంపులు వెనకాల వెళ్ళిపోకుండా ఉండాలంటే నీ వైభవాన్ని చూపించు, నీ వైభవాన్ని చూపిస్తే కదా అప్పుడు నా మనసు అణుగుతుంది, లేకపోతే అణిగి అణిగి నశిస్తుంది. కానీ నీ వైభవాన్ని నువ్వు చూపించవనుకో నాకు ఎలాగా ఎలా నా మనసు ఊరుకుంటుంది. నీ వైభవాన్ని చూపించకపోతే నా మనసు ఇలా తలంపులనకాల వెళ్ళిపోయి ఎన్నో జన్మలు తీసుకొచ్చేసి నిన్ను మిస్ అయిపోయేటట్టు చేసేస్తుంది. కాబట్టి ఓ అరుణాచలేశ్వరుడా, నువ్వు మాత్రం నీ వైభవాన్ని చూపించు అని. అందుకే భక్తుల్ని చూసినా అక్కడ భగవంతుడి వైభవం కనిపిస్తుంది, నాన్నగారిని చూసినా భగవంతుడి యొక్క వైభవం కనపడుతుంది. అలాగే కృష్ణుడు ఒక మాట అంటాడు, ఇదంతా నా విభూతి అంటాడు. అంటే అంతా కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్ భగవంతుడు ఇస్తాడు. అదే గిఫ్ట్ భగవంతుడు అని అనుకున్నాం అనుకోండి, మనకు అది పొందాలని అది మన సొంతం అనిపిస్తుంది, అది వేరుగా ఉంది అనుకోండి అది కావాలని మనకి అనిపిస్తుంది. అలాగా అన్నిట్లో కూడా ఆ భగవంతుడే అన్నది, మనసు ఎక్కడికి వెళ్ళినా ఆ భగవంతుడే జ్ఞాపకం వచ్చేవాడు అనమాట. అలాగ మనసు వెనక్కి వెళ్ళిపోయేది. ఒకసారి నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం, పువ్వులన్నా మొక్కలన్నా చాలా ఇష్టం అనమాట. అలాగే ఒకసారి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తే ఆ మొక్కలన్నిటిని చూశానన్నమాట. చూసి తర్వాత అవి పెంచాలనే కోరిక వచ్చింది. అప్పుడు వెంటనే నాకు ఎలా వచ్చిందో చెప్పనండి, నువ్వు ఇప్పుడు కుండీలు కొనాలి, మట్టి తేవాలి, మొక్కలు వేయాలి, ఇంత పని ఎందుకు, నీకు ఎంజాయ్ చేయాలంటే అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసి వచ్చి పని అయిపోతుంది కదా నీకు, మళ్ళీ ఈ పని అంతా ఎందుకు నీకు అని చెప్పి అలాగా మనసు ఆ టైంకి అందులోంచి బయటకు వచ్చేసేదాని అనమాట. ఆ తర్వాత మళ్ళీ వస్తూనే ఉంటుంది అనుకోండి, పూర్తిగా మనోనాశనం అయ్యే వరకు ఈ మనసుని నమ్మటానికి వీలు లేదు, అది అలాగే వస్తూనే ఉంటుంది. కానీ గురువు యొక్క గురువు లవ్ గురు సబ్జెక్టు బరువు లేకపోతేనమ్మా మిస్ అయిపోతాం. ఎందుకంటే నాన్నగారు చెప్పిన మాట నాకు ఇంకొకటి చాలా ఇష్టం, అది చాలా ఎంజాయ్ చేశాను. ఎలా అంటే మనం ఏదో సాధించాలని అనుకుంటున్నామంట జీవితంలో, కానీ ఈ లోపు జబ్బు చేసిందంట. జబ్బు చేస్తే ఇది ఒక్కటే ఏంటి, ఇంకా జబ్బు తగ్గిపోతే చాలు ఇంకేం సాధిస్తాం అనుకుంటాం. జనన మరణాలకు మనం అలవాటు పడిపోయి జ్ఞానాన్ని భక్తిని మిస్ అయిపోతున్నామని నాన్నగారు ఒక మాట చెప్పారు. అంటే మన జీవితంలో ఎన్నో వస్తాయి, అవన్నిటిని సాల్వ్ చేసుకుందాం అనుకుంటే అస్సలు పని ఇంకా అవ్వదు. దాన్ని దానికే వదిలేయాలి. మనం 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 మనంగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. అది దేహ ప్రారంభంలో ఎలా జరగాలో అలాగా జరుగుతూ ఉంటాయి. జరిగే దాంతో మనం తాదాప్యం పొందకుండా ఉండటమే సాధన. అంతకంటే సాధన ప్రత్యేకంగా ఏదో డే డే పొద్దున్న లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు సాధనే. ఆ సాధన అంటే ఏం లేదు, ఇది మనకి సబ్జెక్ట్ అనే మందు మత్తు మందు పెట్టడం వల్లనే చాలా ఈజీగా ఉంటుంది. అందుకే మన భక్తులందరం కూర్చున్నా కూడా నవ్వుతూ తుళ్ళుతూ ఇవన్నీ చెప్పేసుకుంటూ ఉంటాం. అసలు ఆ కృష్ణుడు ఒక మాట చెప్తాడు ఏంటంటే, మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఎల్లమ్మ పుల్లమ్మ గొడవలు చెప్పుకోవద్దు, నా గురించే చెప్పుకోండి, మీకు తెలియకుండానే మీ మనసు పక్వానికి వచ్చేస్తుంది అన్నారు. నిజంగా మనకి ఇవాళ జరిగేది నాన్నగారు శరీరం వదిలేశాక ఉష ద్వారా ఈ ప్లాట్ఫాము పెట్టడం, భక్తులందరూ కూడా వాళ్ళు ఎంజాయ్ చేసింది అంతా కూడా షేర్ చేసుకోవటం, ఇవన్నీ మళ్ళీ మనకి బరువు. ఈ ఏంటి బరువు అంటే మనం మన మనసుకు బరువు. ఆ మనసుకు బరువు ఉంటే అది మునిగిపోతుంది హృదయంలోని. అలాగా మన ప్రతి క్షణం మనకి నాన్నగారు మన వదలకుండా ఏదో రూపంలో మనల్ని ఇలాగా హంట్ చేస్తూనే ఉంటున్నారు. మనల్ని వదలట్లేదు కాబట్టి మనం కూడా నాన్నగారిని వదలకుండా మనం జీవించాలి. మా ఉష ఇంకా ఏంటమ్మా,
చాలా బ్యూటిఫుల్ అండి, చాలా బ్యూటిఫుల్ అంటే చాలా ప్రాక్టికల్.
జ్ఞాపకము ఆయనే, మరుపు ఆయనే. ఇప్పుడు అవన్నీ జ్ఞాపకం తీసుకొచ్చి అనుకున్నాను, జరిగింది ఒకటి అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి.
అవును అవునండి, అవును. అదే పద్మ శ్యామల కూడా మాట్లాడాలి ఏదో సందర్భం, మంచి అకేషన్ చూసుకుని వాళ్ళతో కూడా మాట్లాడించాలి. ఎందుకంటే ఆ 25 ఏళ్ళు కదా ఆంటీ, అంటే మీరన్నట్టు తంటి పిల్లల్ని చూసుకున్నట్టు చూసుకోవడం, భక్తులు అందరూ కూడా చాలా మంచి స్టేజ్ లో ఉన్నోళ్లే ఆంటీ అందరూ. అండ్ ఎంత భాగ్యం అంటే ఎంత అదృష్టం, ఎంత పూర్వపుణ్యం ఉంటే ఆయన అలా ఇంట్లో పెట్టుకుని అన్ని సంవత్సరాలు చూసుకోగలిగి ఆయన చంటి పిల్లోళ్ళలాగా ఇంట్లో తిరగడం అనేది అంటే ఇంకా అది సామాన్యమైన విషయం కాదు. అంటే ఆయన ఉండగా మనకి తెలియకుండా జరిగిపోయింది అది.
అవునమ్మా,
అసలు ఇంకా అంటే మనందరిది అసలు వెలకట్టలేని అదృష్టం అంటే
అంతేనమ్మా.
అంటే అలా ఇంట్లో పెట్టుకుని ఆయన్ని జాగ్రత్తగా చూసుకుంటే అది 100 మందికి ఆశ్రయం అయ్యి అందరం వెళ్ళి ఆయన ప్రెసెన్స్ ఎంజాయ్ చేయగలిగాము అంటే, అంటే ఎవరో ఒకళ్ళు అలా చూస్ చేసుకుని, ఇప్పుడు వైజాగ్ లో పద్మ, మన హైదరాబాద్ లో లక్ష్మ ఆంటీ వాళ్ళ ఇల్లు, తర్వాత ఎస్ఆర్ నగర్ ఇందిర ఆంటీ వాళ్ళ ఇల్లు, అలా అసలు అంటే ఒక ఒక భక్తుల ఇంట్లో ఆశ్రయం తీసుకుని అలా 100 మందికి కాన్స్టెంట్ గా అవైలబుల్ గా ఆయన ఉండి, అంటే మనలందరినీ కూడా ఎక్కడ అంటే పక్కదారి పట్టే అవకాశం లేకుండా ఆంటీ.
అవునమ్మా,
అంటే ఎన్ని వాసనలు ఉండుండొచ్చు, ఎన్ని సంస్కారాలు ఉండొచ్చు, ఎంత జన్మలు పోగు చేసుకున్న కర్మ ఏదైనా కూడా ఆయన సమక్షంలో మనం పడడం, ఆయన దృష్టి మన మీద పడడం, ఆయన వాక్కు మనం వినేలా చేయడం. మీరన్నట్టు ఇందాక అంటున్నారు కదా అంటే అద్వైత వాసన రావడానికి బహు జన్మల పుణ్యఫలం ఉండాలంట. ఏంటి కనీసం అద్వైత వాసన రావడానికి.
అవును,
అలాంటిది మనకి అద్వైతం పట్ల విపరీతమైన అంటే విపరీతమైన అట్రాక్షన్ కలగజేసి దాని తాలూకు మనకి స్ఫురణకు వచ్చేలాగా లోపల ఉన్న చైతన్యం తాలూకు శాంతి సుఖం మనందరిని అనుభవింప చేసి ఆయన ప్రెజెన్స్ లో అంటే మనకే తెలియకుండా మెల్లమెల్లగా మెల్లగా మెల్లగా, అందుకే పచ్చగడ్డి చూపించి తీసుకెళ్తే రోడ్డుకి నడుస్తున్నట్టు కూడా తెలియదు అన్నట్టు.
అవును,
అంటే ఆ గడ్డిని చూసేసరి తినడానికి ఎలా వెళ్ళిపోతుందో ఈ డిస్టెన్స్ తెలియకుండా అలా మనకి అంటే అక్కడికి వెళ్ళడంలో మనకి శ్రమ లేకుండా టైమ్ డ్యూరేషన్ డిస్టెన్స్ తెలియకుండా మనల్ని సునాయాసంగా నడిపిస్తున్నారంటి.
అవునమ్మా,
లేకపోతే
మాట లాస్ట్ లో ఇది చెప్పి ముగిస్తాను.
చెప్పండి,
మాట్లాడుతూ
అంటే ఇంకా 10 మినిట్స్ టైం ఉంది, మీరు చెప్పచ్చు.
ఏంటి అంటే మన పద్మ ఒక మాట అన్నారు, పద్మ సత్యనారాయణరాజు గారు ఎప్పుడు నాన్నగారు వచ్చినా గానీ నాన్నగారు వచ్చి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి మా ఇంట్లో ఉండండి అని చెప్పారు నాన్నగారు అన్నారంట. అప్పుడు సత్యనారాయణరాజు గారు అలా అన్నారు కానీ భవిష్యత్తులో అది మా ఇల్లు అయిపోతుందని నేను అనుకోలేదు అన్నారు. ఎంత అది ఒక్కటి చాలు కదా ఉషా.
అవునండి,
రామ అక్కడ రామకృష్ణ మఠం చూసామంటే రామకృష్ణుడు ఏ ఇంట్లో ఉంటే అది దేవాలయం. అలాగా ఎక్కడ సత్సంగాలు జరుగుతున్నాయంటే అవి దేవాలయాలు.
అవునండి, అవును,
అవి దేవాలయాలు. ఆ దేవాలయాలను ఆస్థగా తీసుకుని మన 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 హృదయాన్ని మన దేవాలయంగా చేసుకోవాలనుకోండి.
కానీ నిజం అండి మీరు చెప్పింది, ఇలా ఆశ్రయం ఇచ్చి ఆయన చూసుకున్న వాళ్ళ ఇల్లు అన్ని కూడా దేవాలయం అంటి.
అవునమ్మా,
ఎందుకంటే సత్సంగాలు జరగడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అండ్ నిజంగా నిజంగా అంటి, అంటే మనం నిజంగా వాల్యూ ఇచ్చి చూస్తే అంటే అసలు మనకి చాలా మటుకి అసలు సాధన పేరు మీద శ్రమ లేకుండా మనం ఒక పాజిటివ్ క్వాలిటీని చూసి ఎంజాయ్ చేయడం, ఒక మనిషిలో నౌన్నత్యం చూసి ఎంజాయ్ చేయడం, అంటే అంటే నెగిటివ్ తలంపులు రాకుండా మనం కాపాడుకుంటూ ఉండడం, నాన్నగారి దృష్టితో మనం జీవిస్తూ ఉండడం. మీరన్నట్టు అసలు ప్రతి అడుగు మనకి పండగ కింద ఉన్నప్పుడు ఆ జర్నీ ఇట్సెల్ఫ్ ఇస్ అ జాయ్ కదా అంటే.
అంతే,
అండ్ దానికి భలే భలే కన్ఫర్మిటీ నాన్నగారు ఇవ్వడం, మీరు ఓపెన్ గా ఆయన అడగడం, ఆయన చాలా స్వీట్ గా సమాధానం చెప్పడం. ఎప్పుడు కూడా అంటే నాన్నగారి దగ్గర ఓపెన్ గా మనం ఏదన్నా ఒకటి అడిగితే దానికి ఆయన పొంగిపోయి ఎంత అద్భుతమైన సమాధానాలు వస్తాయంటే ఆయన నుంచి.
అవునమ్మా,
అంటే ఇంకా లైఫ్ టైం అది మన మైండ్ లో ఉండిపోతుంది.
అవును, మర్చిపోవాలన్నా ఈ మర్చిపోలేమ్మా. ఒకటి మరుపు భగవంతుడే, జ్ఞాపకం కూడా భగవంతుడి వాళ్ళు ఇవన్నీ ఆయన జ్ఞాపకం ఇచ్చిన వల్ల చెప్పగలిగాను, లేకపోతే ఎక్కడ చెప్పగలుగుతాను.
అవునండి, అవును, కానీ తీసుకొస్తున్నారంటీ అందరికి కూడా. మేము అలాగే అనుకునే మొదలు పెట్టాము అసలు, అంటే ఇది ఇలాగ పరిణమిస్తుందని మాకు తెలియదు అంటే అసలు. అంటే నేను చాలా హెసిటేట్ చేశాను, నాకు ఎంత హెసిటేట్ చేశానంటే ఎందుకు అమ్మా అందరూ భక్తులే, అందరికి సబ్జెక్ట్ తెలుసు, నాన్నగారు మీటింగ్లు ఉన్నాయి, యూట్యూబ్ లో బోల్డ్ వర్క్ చేసి పెట్టి ఉన్నారు, మన విజయ్ చాలా శ్రమ 10 ఇయర్స్ నుంచి వర్క్ చేసి ఎన్ని వీడియోస్, ఈ రోజుకి అంటే ఇంకా అంటే శ్రమ అని తెలియకుండా నిరంతరం ఆ వర్క్ మీద ఉన్న వాళ్ళు ఉన్నారంటే మన విజయ్ లాంటి వాళ్ళు. అదే మన నాన్నగారు బుక్ గురించి చెబుతున్నారు కదా, వాడు ఎంత సేకరించి ఎంత ఎడిట్ చేసి దానికి అనుగుణంగా పిక్చర్స్ కలెక్షన్ చేసిన అనుగుణంగా పిక్చర్స్ ప్లేస్ చేసి అంత అద్భుతంగా పుస్తకం తీసుకురావడానికి రెండో సహాయం లేదు, సైలెంట్ గా తీసుకెళ్లాడు ఆంటీ.
తీసుకెళ్లారమ్మా అబ్బాయి.
అదే నాన్నగారు అప్పుడప్పుడు అంటూ ఉండేవారు దక్షిణామూర్తి అని విజయ్ని, ఎందుకంటే అంటే ఎంత వర్క్ చేస్తాడో సైలెంట్ గా రెండో మనిషికి తెలియకుండా చేస్తూ ఉంటాడు అనమాట.
అవును,
అండ్ అది అంటే అది గ్రేస్ ఆ వర్క్ లో తెలుస్తూ ఉంటుంది ఆంటీ. సో ఇలాంటి వాళ్ళు అందరూ చిన్న అంటే లైక్ నాన్నగారి దగ్గర ఆల్మోస్ట్ వాళ్ళ జీవితం అంతా పెరిగి ఆయన సన్నిధిలో ఉండి ఆయన్ని గ్రాస్ప్ చేసి ఈ టెక్నాలజీ తెలిసి ఉండి ఇప్పుడు మన గ్రీష్మ మాధవి వీళ్ళంతా మనకి ఇలా టెక్నాలజీ కనెక్ట్ చేసి ఇళ్లకే కాకుండా ఇంకా భవిష్యత్తులో వాళ్ళకి అంటే మన పిల్లలు వాళ్ళ పిల్లలు ప్రపంచానికి అందచేయడానికి అసలు భలే ఎన్నుకున్నారనిపిస్తుంది అంటే చూస్తూ ఉంటే. ఎంత సైలెంట్ గా నాన్నగారు మనల్ని ప్రేమ కురిపిస్తూ స్వీట్ గా మాట్లాడుతూ ఎంత వర్క్ చేస్తున్నారు, ఎంత అమేజింగ్ గా ఉంది. మీరన్నట్టు అంటే మాకేమీ తెలియట్లేదు, ఆయన ఎలా గైడెన్స్ ఇస్తే అలాగే దాంతో ఫాలో అవుతున్నాం అంతే. అండ్ ఏం చెప్తాము అనుకున్నది ఎవరికి వాళ్ళే ఏం చెప్తాం అనుకుని సత్సంగం టైం మాత్రం అద్భుతంగా ఏ పాయింట్ మిస్ అవ్వకుండా చెప్పడం జరుగుతుంది అనమాట.
అవునమ్మా,
కానీ వైజాగ్ భక్తులందరూ కూడా మీ తర్వాత ఒక్కొక్కళ్ళు మాట్లాడితే చాలా బాగుంటుంది. అదే టైం వచ్చినప్పుడు అందరూ వస్తారంటే ముందుకు ఎలాగూ, కానీ ఈ సందర్భంగా మీరు మాట్లాడడం చాలా చాలా బాగుంది ఆంటి.
సుబ్రహ్మణ్యం గారు ఒక ఆయన మాట్లాడటానికి రెడీగా ఉన్నారు ఆయనని.
అవునా, అయితే తర్వాత మన సత్సంగ అయ్యాక నాకు నంబర్ పోస్ట్ చేయండి, ఒక సండే ఆయన పెడదాం.
అంటే ఆయన పద్మ గారి ఇంటికి గాని మా ఇంటికి గాని వచ్చి మాట్లాడాలి, వాట్సాప్ లేదు ఆయన దగ్గర.
అవునా? అలాగే ఆంటీ, అలాగే చెప్తే కనుక అలా చేద్దాము. మీరు ఇంకో 5-10 మినిట్స్ మాట్లాడితే మాట్లాడచ్చు ఆంటీ.
ఇంకా మాట్లాడలేనేమోనమ్మా.
వెరీ బ్యూటిఫుల్
ఆంటీ.
ఏంటంటే
5 మినిట్స్ నామం చేసి క్లోజ్ చేద్దాం.
నామం చేసి క్లోజ్ చేద్దాం అయితే. థ్యాంక్ యూ సో మచ్. చేయండి ఆంటీ, నామం చేయండి.
హే భగవాన్ జయ భగవాన్ ప్రియ భగవాన్ ప్రభో భగవాన్. 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 హే భగవాన్ జయ భగవాన్ ప్రియ భగవాన్ ప్రభో భగవాన్ ప్రభో భగవాన్ ప్రభో భగవాన్. శ్రీనాన్న పరమాత్మనే నమః. సర్వం శ్రీనాన్న అర్పణమస్తు.
థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఓం శ్రీనాన్న పరమాత్మనే నమః. ఓం శ్రీనాన్న పరమాత్మనే నమః.